ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಗಣಾನಾಂ ತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪದ ಆನ ಶೃಣ್ಮನ್ನೋದಿಭಿಃ ಸೇದಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ದೇವೀಂ ವಾಚಮಜನಯಂತ ದೇವಾಸ್ತಾಂ ವಿಶ್ವರೂಪಾಃ ಪಶವೋ ವದಂತಿ ಸಾನೋ ಮಂದ್ರೇಶಮೂರ್ಜಂದುಹಾನಾಥೇನದ್ವಾಕಸ್ಮಾನುಪಸುಷ್ಟುಜಯಿತು ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಸಹನಾಭವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹವೀತ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿಶಾಂತಿಶಾಂತಿ. ನಾರಾಯಣಂ ಪದ್ಮಭುವಂ ವಸಿಷ್ಠಂ ಶಕ್ತಿಂಚ ತತ್ಪುತ್ರ ಪರಾಶರಂಚ ವ್ಯಾಸಂ ಶುಕಂ ಗೌಡಪದಂ ಮಹಾಂತಂ ಗೋವಿಂದ ಯೋಗೀಂದ್ರ ಮಧಾಸ್ಯ ಶಿಷ್ಯಂ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯ ಮಧಾಸ್ಯ ಪದ್ಮಪಾದಂಚ ಹಸ್ತಾವಲಕಂಚ ಶಿಷ್ಯಂ ತಂತೋಟಕಂ ವಾರ್ತಿಕಕಾರಮಣ್ಯಾನ್ ಅಸ್ಮದ್ಗುರೂನ್ ಸಂತತಮಾನತೋಸ್ಮಿ. ಶ್ರುತಿಸ್ಮೃತಿ ಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಯದವಿದ್ಯಾವಿಲಾಸೇನ ಭೂತಭೌತಿಕಸೃಷ್ಟಯಃ ತನ್ನೌಮಿ ಪರಮಾತ್ಮಾನಂ ಸಚ್ಚಿದಾನಂದ ವಿಗ್ರಹಂ ಶಂಕರಂ ಶಂಕರಾಚಾರ್ಯಂ ಕೇಶವಂ ಬಾದರಾಯಣಂ ಸೂತ್ರಭಾಷ್ಯಕೃತೌ ವಂದೇ ಭಗವಂತೌ ಪುನಃ ಪುನಃ. ಅಜ್ಞಾನಾಂಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ವಿದ್ಯಾವಿನಯಸಂಪನ್ನಂ ವೇತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರಭಾರತಿಂ. ಶ್ರೀಮದ್ವೆಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿಬುಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರು. ಬ್ರಹ್ಮಶ್ರೀ ಮುದಿಗುಂಡವಂಶತಿಲಕಂ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರೋದ್ಭವಂ ಶಿಷ್ಯಾರಾಧಿತಪಾದಪದ್ಮಯುಗಳಂ ವಿಜ್ಞಾನವಾರಾನ್ನಿಧಿಂ ಅದ್ವೈತಾಮೃತಪಾನನಿತ್ಯರಸಿಕಂ ಜ್ಞಾನಸ್ವರೂಪಂ ವಿಭುಂ ಶ್ರೀಮದ್ವೆಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿಬುಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ. ಅವಿದ್ಯಾರಣ್ಯಕಾಂತಾರೇ ಭ್ರಮತಾಂ ಪ್ರಾಣಿನಾಂ ಸದಾ ವಿದ್ಯಾಮಾರ್ಗೋಪದೇಷ್ಟಾರಂ ವಿದ್ಯಾತೀನ್ಯಮಹಂ ಭಜೇ. ನಮಃ ಸರಸೇ ನಮಃ ಸರಸಸ್ಪತಯೇ ನಮಃ ಸಖೀನಾಂ ಪುರೋಗಾಣಾಂ ಚಕ್ಷುಷೇ ನಮೋ ದಿವೇ ನಮಃ ಪೃಥಿವ್ಯೈ ಸಭಾಜೈ ನಮಃ. ಶಂಕರ ವಿಜಯಂ. 4 ರೋಜುಲುಗಾ ಶಂಕರ ಚರಿತ್ರಣಿ మాధవీయ శంకర విజయానికి ఆధారంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. నిన్నటి రోజున వేదసభలు, అధ్యాపకుల యొక్క పాండితి ప్రకర్ష, ఈ కార్యక్రమాలన్నీ ఉండటంలో చాలా క్లుప్తంగా ఒక 20 నిమిషాల్లో మనం ముగించుకున్నాం. ఈనాటితో శంకర విజయాన్ని పూర్తిగా చెప్పుకోవాలి. అయితే అయిన సర్గలు 7, కావాల్సినవి 9. కనుక అతి సంక్షేపంగానే మనం చెప్పుకోవలసి వస్తుంది. భగవత్పాదుల వారు మొట్టమొదట్లోనే మనం అనుకున్నాం, అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవిదు, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరత్యగాత్తని. 8వ సంవత్సరంలో సమస్త వేదములను అధ్యయనం చేశారు. 12 సంవత్సరాలు వచ్చేసేటప్పటికీ వేదములు అంటే వేదాంగములు కూడా అందులోనే చెప్పబడ్డాయి. సమస్త శాస్త్రముల్ని కూడా అవపోసన పట్టారు. గురువుగారి ఆజ్ఞను అనుసరించి, విశ్వేశ్వరాజ్ఞను అనుసరించి ప్రస్థానత్రయ భాష్యాదులన్నీ సంపూర్ణంగా 16వ సంవత్సరానికి పూర్తి చేశారు. వ్యాసమునీంద్రుని యొక్క ఆజ్ఞానుసారము అవిచ్ఛిన్నమైనటువంటి ఈ గురు పరంపర ఉండాలి, అప్పుడే అద్వైత వేదాంత ప్రచారం జరుగుతుంది. లేనప్పుడు శృతులకు అంటే వేదములకు, ఉపనిషత్తులకి సక్రమమైనటువంటి అర్థములను వ్యాపింపజేసే అవకాశం ఉండదు. కనుక దిగ్విజయం చెయ్యవలసింది అని ఆదేశించారు. అప్పటికి 16 సంవత్సరాలైన స్వామివారికి. మొట్టమొదట్లో మహామీమాంసకుడు బౌద్ధాది మతాలన్నింటినీ నిరసించి భారతదేశాన్ని యజ్ఞవాటికగా మలిచినటువంటి కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఎలాగైతే పూర్వమీమాంసా శాస్త్రానికి శాపర భాష్యానికి తంత్రవార్తికం శ్లోకవార్తికం రచించారు. అంటే వార్తికములు అంటే అర్థం ఏమిటంటే వ్యాఖ్యానానికి వార్తికానికి తేడా ఉంది. ఆ సూత్రములలో ఉండేటువంటి అర్థములను విస్తృతపరచడం వ్యాఖ్యానం. తావన్మాత్రమే కాక దీనికి సంబంధించినటువంటి ఇతర విషయములను అన్నిట్లనీ కూడా క్రోడీకరించి అక్కడ చెప్పడం విస్తారంగా. దీనిని వార్తికం అని అంటారు. వాటికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. సూత్ర లక్షణము, వ్యాఖ్యాన లక్షణము, వార్తిక లక్షణం ప్రత్యేకంగా ఉంటాయి. అధికరణ లక్షణం అని మరొకటి కూడా ఉంది. ఆయన చేత వార్తికను రాయించాలి అనేటువంటి ఉద్దేశంతో కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళటం, ఆయన కారణాంతరములతో తన శరీరాన్ని త్యజించడానికి ప్రయత్నిస్తూ తన సత్శిష్యుడు తనకంటా మహాపండితుడు అయినటువంటి విశ్వరూపుడు బ్రహ్మదేవుని యొక్క అవతారం, అతడే మండనమిశ్రుడు, అతడిని జయించి అతడి ద్వారా మీరు వార్తికాన్ని రచింపజేయవలసింది అని కోరటం జరిగింది. ఆ ప్రకారంగా మహిష్మతీపురానికి వెళ్ళి అక్కడ మండనమిశ్రునితో కొంతసేపు సంభాషించిన తర్వాత, స్వామి మీరు వాదభిక్ష అడిగారు, ఇతఃపూర్వము ఎవరూ నన్ను ఇంతవరకు వాదభిక్ష అడిగిన వాళ్ళు లేరు, నా ఎదట కూర్చొని మాట్లాడటానికే సంశయించే వాళ్ళందరూ, నాకు చాలా సంతోషమైంది. అయితే ఇవాళ ఆబ్దికం రోజు కనుక రేపటి నుండి ఆ వాదకథ ప్రారంభిద్దాం, దీనికి మధ్యస్థులుగా ఎవరు ఉండాలి, మా గురువులైనటువంటి వ్యాసమునీంద్రుడు వాళ్ళిద్దరినీ ఆయన ఆబ్దికంలో నిమంత్రించారు, తర్వాత జగద్గురువుల్ని కూడా నిమంత్రించారు ముగ్గురిని, వీళ్ళు మధ్యస్థులుగా ఉంటారు అని అంటే అక్కర్లేదు నాయన, మేముండం, నీ భార్య సమస్త విద్యల్ని అపోసర పట్టినటువంటిది, సాక్షాత్ సరస్వతి అవతారము ఆవిడే, ఆవిడను మధ్యస్థురాలుగా చేసుకోండి అని వాళ్ళు చెప్పటం, భగవత్పాదుల వారు మండనమిశ్రుడు ఉభయులు అంగీకరించడం. మరునాటి నుండి వాళ్ళ ఉభయులకి శాస్త్రార్థం ప్రారంభమవుతుంది. శంకర దిగ్విజయంలో అత్యంతము కఠినమైనటువంటి ఘట్టం ఇది, మండనమిశ్ర శంకర శాస్త్రార్థం. ఇది మీమాంసా శాస్త్రము తర్కశాస్త్రము కలియ మెలుచుకొని ఉంటాయి. ఆ ప్రశ్న పరంపర, సమాధానాల పరంపర, దీనిని ఒక్కదానిని నేను 3 రోజులు ఉపన్యసించా మా అలకాపురి ఈ శంకర జయంతి ఉత్సవాలలో పెద్దల సమక్షంలోనే. అయితే ఇప్పుడు మనకంతటి అవకాశం లేదు కనుక ప్రధానంగా వాళ్ళు చర్చించిన విషయాల్ని 2 మాటల్లో మనం చెప్పుకుందాం. ఎంతోమంది మహర్షులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళందరే కాక సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ యొక్క అవతారం మండనమిశ్రుడు, సాక్షాత్ పరమశివుడు, వాళ్ళిద్దరూ సంభాషిస్తూ ఉంటే ఎలా ఉంటుంది చూడాలి అని చెప్పేసి అనేక మంది దేవతలు అదృశ్యంగా వచ్చి చూస్తూ ఉన్నారు అని విద్యారణ్య మునీంద్రుడు ఇక్కడ చెప్పడం జరిగింది. తతస్సమాదిశ్య సదశ్యతాయాం సధర్మిణి మండన పండితోపి సశారదాన్నామ సమస్త విద్యా విశారదం వాద సముత్సుకోభూత్. ఆవిడ పేరే శారద, సమస్త విద్యలయందు ఆవిడ విశారద. అలాంటి ఆవిడ్ని మధ్యవర్తిగా పెట్టారు వీళ్ళు. ఆవిడేం చేసిందంటే వీళ్ళిద్దరి మెళ్లల్లో స్వామివారి చేతికి అందించింది, వీళ్ళిద్దరి మెళ్లల్లో మాలికలు వేసింది. నేను ఎల్లకాలం ఇక్కడ కూర్చోవటం అనేది కష్టము, నేను గృహిణిని కనుక మీకు ఇతర అతిథులకి ఆతిథ్యం ఇవ్వాలి కదా, నేను ఆ పని మీద ఉంటూనే ఇక్కడ విషయములను అన్నిట్లని వింటూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. 18 రోజులు జరిగింది వీళ్ళకి ఉభయలకి కూడా శాస్త్రార్థ ప్రక్రియ. ఇక మొట్టమొదట్లో భగవత్పాదుల వారు ప్రతిజ్ఞ చేశారు, బ్రహ్మైకం పరమార్థ సచ్చిదమలం విశ్వప్రపంచాత్మన శుక్తిరూప్య పరాత్మనైవ బహుళా జ్ఞానావృతం భాసతే తద్జ్ఞానాత్తు నిఖిల ప్రపంచ నిలయ స్వాత్మవ్యవస్థా పరం నిర్వాణం జనిముక్తిమభ్యుపగతం మానం శ్రుతేర్మస్తకం. ప్రపంచంలో ఉన్నది ఒక్క బ్రహ్మమే, ఆ బ్రహ్మ మీదనే చరాచర ప్రపంచము కల్పితమై ఉన్నది, ఎలా రజ్జు మీద అంటే ఒక తాడును చూచి భ్రమించి పాము అని అనుకోవటం, అలానే దూరంగా కనిపించినటువంటి ముత్యపు చిప్పును చూచి అది వెండి అని అనుకోవటం, అదే ఎండాకాలంలో ఊసర క్షేత్రాలు చవిటి భూముల్ని చూచి అక్కడేదో ప్రవాహం నడుస్తూ ఉన్నది అని అనుకోవటం, ఎలాంటి భ్రాంతో ఇది కూడా అంత భ్రాంతే. యథార్థంలో పరమాత్మ ఒక్కడే ఇన్ని రూపాలుగా భాషిస్తూ ఉన్నాడు. ఈ విషయము ఒకే అద్వైతం, ఒకటే వస్తువు, సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన, నానాగా భాషిస్తూ ఉన్నదే కానీ ఇక్కడ నానాగా ఉన్నది అనేటువంటి విషయము లేదు, సత్యమైనటువంటిది కాదు. తాత్కాలికంగా వ్యావహారిక సత్యత్వమే కానీ పారమార్థిక సత్యత్వం జగత్తుకి లేదు. దీనికి ప్రమాణం ఏమిటి మీరు చెప్పడం మీరు వినటమేనా? కాదు. మానం శృతేర్మస్తకం, వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నావో అవే నేను చెప్పిన దానికి ప్రమాణము అని భగవత్పాదుల వారు ప్రతిజ్ఞ చేసి దానికి ఒక పణం లేనిది జయాపజయాలలో ఉత్సుకత ఉండదు కనుక వారు చెప్పారు. ఏమన్నారంటే, బాఢంజయే యది పరాచయ భాగాహం స్యాం సన్యాసమంగ పరిహృత్య కషాయ చైలం శుక్లం వసీయ వసనం ద్వయ భారతీయం వాదే జయా జయ ఫలం ప్రతిదీపికాస్తు. ఇక్కడ ఒకవేళ నేను జయాన్ని పొందకపోయినట్లయితే నా షాటిల్ని విడిచిపెట్టి నేను తెల్లటి వస్త్రాన్ని ధరిస్తాను. ఇక్కడ నేను విజయిన పరాజయతన అనేటువంటి విషయాన్ని ఎవరో తేల్చడం కాదు, ఉభయ భారతీదేవే తేలుస్తుంది. ఇది నా యొక్క ప్రతిజ్ఞ అని భగవత్పాదుల వారు ప్రతిజ్ఞ చేశారు. ఇదైన తర్వాత మండనమిశ్రుడు కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. వేదాంతాహన ప్రమాణం చితి వపుషి పదే తత్ర సంగత్య యోగాత్ పూర్వో భాగ ప్రమాణం పదచయగమితే కార్యవస్తున్యశేషి శబ్దానాం కార్యమాత్రం ప్రతి సమధిగత శక్తిరభ్యున్నతానాం కర్మభ్యో ముక్తిరిష్ట తదిహ తనుభృత మాయుషస్యాత్ సమాప్తే. చాలా గట్టిగా ఆయన ప్రతిఘటిస్తూ ఉన్నారు మండనమిశ్రుడు. అయ్యా, మీరేం చెప్పారు? వేదాంతములు ఉపనిషత్తులు ప్రమాణము అని చెప్పారు. నేను ఉపనిషత్తులు ప్రమాణం కాదు అని చెప్తున్నాను బ్రహ్మ విషయంలో. పరమాత్మ ఉపదేశ రూపమైనవి వేదములు అని మీరు అంగీకరిస్తున్నారు. దాంట్లో పూర్వభాగము మాత్రమే ప్రమాణం అంటున్నా నేను, ఎందుకంటే విధి ప్రతిషేధ రూపములుగా ఉండాలి. ఒక శబ్దాన్ని ప్రయోగించినప్పుడు ఆ శబ్దము ఒక పనిని చెయ్యమని కానీ వద్దని కానీ చెప్పడం ఎందు తాత్పర్యం కలిగి ఉండాలి ప్రధానంగా. అంతేగాని ఊరికే ఎక్కడ కొండ ఉన్నది ఇక్కడ గుహ ఉన్నది అని చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. అవి అనువాద వాక్యాలు అయితాయి. అయితే వేదంలో ఇట్లాంటి ఉపాఖ్యానాలు చాలా ఉన్నాయి కదా. వాజ్రువై క్షేపిష్ఠా దేవత, వాయువు చాలా వేగము కలిగినటువంటి దేవత, ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కృత్వంగంగా, వాయువు చాలా గొప్పది కనుక ఆ వాయువును మనం ఉపాసించాలి, అగ్ని చాలా గొప్పవాడు కనుక అతన్ని గూర్చి ఆహుతులు వేయాలి అని చెప్పటానికి ఈ వాక్యాలు పనికొస్తాయి. కనుక పూర్వభాగం వరకే ప్రమాణము. ఆ శబ్దాన్ని ప్రయోగించినప్పుడు శబ్దశక్తి విధి నిషేధ రూపంగా ఉంటుంది. ఈ పని చెయ్యి ఈ పని చెయ్యవద్దు అని చెప్పడమే వేదము యొక్క అసలైనటువంటి ప్రయోజనము. ఇప్పుడు మీరు వేదాంత వాక్యములు అంటున్నారు. ఈ వేదాంత వాక్యాల్లో ఏముంటున్నది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అంతేకాదు నా కర్మణాన ప్రజయాధనేన, ఈ కర్మలన్నీ అక్కర్లేదు, వీటి వల్ల కలగవలసినటువంటి చిత్తశుద్ధి నీకు కలిగింది కనుక నీవు ముక్తుడవు అవుతావు. తర్వాత న తత్కర్మ కర్మ భవతి, తర్వాత చేయబడేటువంటి కర్మ కర్మ కాదు, ఇట్లాంటి వాక్యాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలము వేదవాదమునకు విరుద్ధమైనటువంటిది. ఎందువల్లంటే ఎవడైతే అగ్నిహోత్రాన్ని వదిలిపెడతాడో వాడు వీరహత్యని పొందినంతటి మహాపాపాన్ని చేస్తాడు. యావజ్జీవం అగ్నిహోత్రం కురియాద నిత్యోధార్య, ఇట్లాంటి వాక్యాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి మనకి. కనుక బతికున్నంత వరకు వేదవిహితములైనటువంటి కర్మల్ని ఆచరించడం, దానికి ఏవైతే ఫలితములు చెప్పారో ఆ ఫలితాలని పొందటం, ఇదే వేదము యొక్క హృదయం తప్ప మీరు చెప్పినటువంటి బ్రహ్మయందు వేదములకు తాత్పర్యం లేదు. వేదాంత వాక్యములు అనువాద వాక్యాలుగా ఉన్నాయి కనుక ఉన్న స్థితిని చెప్తున్నది ఏదో బ్రహ్మమే. సరే, ఆ బ్రహ్మమేమిటి? సత్యజ్ఞానానంద లక్షణంగా ఉన్నది. ఉన్నందువల్ల ప్రయోజనమే ఉంది? ఏమన్నా చెయ్యమని కానీ వద్దని కానీ చెప్తే అది వేదయతీతి వేద, తెలియజేసేది అది. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో చేత జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గం వస్తుంది అని వేదం చెప్తే తప్ప మనకి తెలియదు. అందువల్ల మనకి తెలియనిటువంటి విషయాన్ని చెప్పేది వేదము. ఈ చెప్పిన వేదాంత వాక్యాలు ఏవైతే ఉన్నావో ఇవి ప్రమాణములు కావు. అట్లానే ఇప్పుడు మీరు ఎట్లా అయితే పణం పెట్టారో అట్లానే నేను కూడా పణం పెడుతున్నాను. మీతో కనుక నేను అపజయాన్ని పొందినట్లయితే నేను మీకు శిష్యుణ్ణి, నేను షాటి వస్త్రాల్ని ధరిస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. దీని మీద దాదాపు 100 శ్లోకాలు ఉంది ఇక్కడ శాస్త్రార్థం. క్లుప్తంగా 2-3 మాటలు చెప్పి పైకి వెళదాం. ఇవాళ పూర్తి చేసుకోవలసినటువంటి విషయం చాలా ఉంది. 8:30 దాటకుండా మనం ముగించుకుందాం. ఇప్పుడు ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము అని 2 రకాలుగా ఉన్నది ధర్మము. ఎవడికైతే ఇహలోక పరలోక సుఖములు కావలను అని కోరుతూ ఉన్నాడో వాడిని ఉద్దేశించి ప్రవృత్తి లక్షణముకు సంబంధించినటువంటి వేదభాగమంతా ప్రవర్తితమైంది. ఎవడైతే ఎంతకాలం ఇది పునరపి జననం పునరపి మననం పునరపి జననీ జఠరే శయనం, భాగవతాది మహాగ్రంథాలలో గర్భస్థుడైనటువంటి ఆ జీవుని యొక్క బాధల్ని అనేక రకాలుగా వర్ణిస్తారు. ఎందుకు స్వామి మళ్ళీ నన్ను ఈ భూలోకంలో? అప్పటికి పూర్వస్మృతి ఉంటుంది అతడి. ఎప్పుడైతే భూపతనం అయిందో అప్పటి నుంచి పూర్వస్మృతి పోతుంది ఈ జీవుడికి. కనుక ఎప్పుడెప్పుడు దీంట్లో నుంచి తప్పించుకుందామా? ఇందాక పురాణం వింటున్నటువంటి వారు ఎవరో 2-3 దీంట్లో ఉన్నట్టుగా నాకు దృష్టిపథంలోకి వచ్చింది. అయితే మా శాస్త్రి గారు నాకు చాలా ముఖ్యులు. ఆయన చెప్పిన దాన్ని నేను ఖండించాలి అని కాదు, కానీ వేదాంత శాస్త్రంలో ఉండేటువంటి విషయాలు కావవి. ఇప్పుడు మనం అనుభవించేటువంటి సుఖము, మనం అనుభవించేటువంటి దుఃఖము విషయముల వల్లనే వస్తున్నదండి. అసలు నిజానందాన్ని మనం అనుభవించడంలా, నిజానందానుభవం మనకు సుషుప్తి స్థితిలోనే వస్తున్నది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కనుక ఈ సుఖములు విషయముల ద్వారా వస్తూ ఉన్నవి. వచ్చేటువంటి సుఖములు ఎప్పుడైతే పోతాయో మన నుండి, అంటే సుఖ దుఃఖములు రెండూ వస్తూనే ఉన్నాయి, నిజానందం ఉన్నది అనే దాన్ని గుర్తిస్తే బ్రహ్మ విద్యే. కనుక అక్కడ తేడా ఉంది, అది చెప్పడంలో పొరపాటు. కనుక వేదములు చెప్పినవి ఎందుకని అంటే ఇహలోక పరలోక సుఖముల్ని పొందదలుచుకున్నవాడు ఇట్లా పొందుతాడు. అలా కాక ఈ జీవుడు అనేటువంటి వాడు అనాదిగా వస్తున్నాడు కనుక వీడు ఈ జననమరణ ప్రవాహము నుండి నేను ముక్తుణ్ణి కావాలి, ఇలా ఎంతకాలం నేను బాధపడేది? ఈ శరీరం పోతే మరొక శరీరం, వశాంశ జీర్ణాన్ని యథావిహాయ, పాత బట్టలు వదిలివేసి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా వస్తుంది. అక్కడ ఏమిటి? అక్కడ మరొక సంసారం. అది ఎంతకాలం ఉంటుంది? శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది నేనే. ఇది ఇక్కడనే మనకి చూసుకోవచ్చు. మనం జన్మాజ్యసేతోన్వయాత్ భాగవతంలో 1 శ్లోకం, జన్మస్థితి లయములలో మూటి ఎందు ఏ పరమాత్మ అనుసృతంగా ఉంటూ ఉన్నాడో అని. మనకి కూడా అది మనం గుర్తించవచ్చు. జాగ్రత్త దశలో కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం, కళ వస్తే కళలో కొన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం, సుషుప్తి వచ్చినప్పుడు హాయిగా నిద్రపోయినానండి ఏ విషయాలు లేవు. నకించిదహం అవేదిషం సుఖమహం అస్వాప్స్వ. జాగ్రత్త దశలో నేను శంకర శర్మని, అదే కళకి వచ్చేటప్పటికి ఆ కళలో మరొక పేరుతో మరొక వ్యక్తిని అయితా. కానీ అక్కడ కళని అనుభవించాను నేను, ఇక్కడ జాగ్రత్త దశలో విషయములంతని తెలుసుకుంటున్నాను, సుషుప్తిలో ఆనందంగా ఉన్నాను. కనుక అనుస్యూతంగా ఉండేది తాను. విషయములు వస్తూ పోతూ ఉన్నవి, జాగ్రత్త విషయములు వేరు, స్వప్న విషయములు వేరు, సుషుప్తి సమయంలో కేవలము అవిద్య మాత్రమే ఉన్నది, అక్కడ విషయములు లేవు, విక్షేపం లేవు. విక్షేపము ఆవరణము రెండు మనకి ప్రతిబంధకాలు. వీటిల్లో జాగ్రత్త స్వప్నాలలో విక్షేపము ఆవరణము రెండు ఉన్నాయి, సుషుప్తిలో కేవలము ఆవరణము మాత్రమే ఉన్నది. కనుక నాయన ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళని గూర్చి చెప్పబడ్డది పూర్వభాగము, నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళని గూర్చి చెప్పినది ఉత్తర భాగము. నీ ప్రవృత్తి మార్గంలో చెప్పబడినటువంటి ధర్మములను ఎప్పుడూ భగవత్పాదుల వారు ఎక్కడా ఖండించలే. గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాలన్నింటినీ పాటించాల్సిందే, సన్యాసి అయినటువంటి వాడు సన్యాస ధర్మాలని పాటించాల్సిందే, దానిలో ఎక్కడా రాజీ లేదు. ఎందువల్లంటే యజ్ఞద ఆచరతి శ్రేష్ట తత్తదేవ ఇతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్తారు. పెద్దలైనటువంటి వాళ్ళు ఎట్లా సద్ధర్మని ఆచరిస్తూ ఉంటే ఇతరులు కూడా దానినే అనుసరించి ఆచరిస్తారు. పై స్థానంలో కూర్చున్నటువంటి వారు అసత్కర్మానుష్ఠానం చేస్తూ ఉంటే వారు చెప్పిన మాట చెప్పేవి ఏవో మంచి మాటలు, చేసే పనులు వేరే ఉంటాయని మోట సామెతలు ఉన్నాయి, అలా పరిగణింపబడుతుందన్నమాట. అందుకని ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమ ధర్మాలనే పాటించు, కానీ నీవు రక్తుడవా విరక్తుడువా ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సింది. వేదాంతము అనేది అందరినీ గూర్చి చెప్పబడ్డది కాదు, కానీ గోల్ అదే. ప్రతి వాళ్ళు ఇక్కడ మీరు ఏ సంకల్పం చేసినా, మీ ఇళ్లలో చివరికి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంకల్పం చేసినా, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఏది కావాలని అనుకున్నవాడు దాని మీద ఎక్కువ ఏకాగ్రతను పొందుతాడు. ఆ మోక్షార్థి అయినటువంటి వాడు కూడా ఈ కర్మలన్నిటినీ సక్రమంగా అనుష్ఠానం చేసి ఈశ్వరార్పణ బుద్ధ్యా తత్సదు పరబ్రహ్మార్పణమస్తు అని వదిలినప్పుడే తద్వారా చిత్త సంస్కారం కలిగి అతడు ముక్తుడైతాడు. అందుకనే వ్యాసమునీంద్రుడు బ్రహ్మసూత్రాల్ని రచిస్తూ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదటి సూత్రం అండి. అథ అనంతరము, అత అందువలన బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ విచారము చేయవలెను. అథ అనంతరము అంటే ఎప్పుడు, అక్కడ శంకర భగవత్పాదుల వారికి పూజ అయిన తర్వాతన, లేకపోతే స్నానం చేశా సంధ్యవార్చా, ఎప్పుడు నాయన? అదంతా కాదు, నీకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలిగితే అప్పుడు నీకు వేదాంత విషయముల యందు అధికారం వస్తుంది అని సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి వాడు బ్రహ్మ విచారం చెయ్యాలి అని అథ శబ్దానికి అర్థం చెప్పారు. అథ అనంతరము అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరము. ఈ సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి అంటే, ఒకటి నిత్యానిత్య వస్తు వివేకము, ఇది నిత్యము ఇది అనిత్యము అనేటువంటి వస్తువుల యొక్క వివేకం ఏదైతే ఉన్నదో అది మొదటి మెట్టు. తాను తప్ప తక్కినదంతా అనిత్యమే. తాను అనేటువంటి చైతన్య స్వరూపము, సత్యజ్ఞానానంద స్వరూపము సర్వవ్యాపకమైనది. కనుక ఇక ఎప్పుడైతే నిత్యానిత్య వస్తు వివేకం కలిగిందో, ఇంద్రజాల వస్తువులు కావాలి అని మనం ఏమన్నా కోరతామా? కోరం. అవి అసలు వస్తువులే కావు కనుక. అదే తెలియనటువంటి పిల్లవాడు కోరతాడు అది కావాలి అని. ఎందువల్ల వాడికి సత్యత్వ దృష్టి ఉంది, మనకి అసత్యత్వ దృష్టి ఉంది. ఈ నిత్యానిత్య వస్తు వివేకం చేసిన వాడికి రెండవ మిట్టెక్కుతాడు వీడు. ఏది అది? ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ. ఇహలోకంలో పరలోకంలో ఉండేటువంటి కోరికలన్నీ నాకు అక్కర్లేదు, నేనెవరో నేను తెలుసుకోనివ్వాలి, తిరిగి ఈ జరణమరణ ప్రవాహంలో నేను పడకుండా ఉండాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. అయితే ఇట్లాంటి కోరిక ఉన్నంత మాత్రాన వేదాంత శ్రవణం చేయటానికి వాడు ప్రతివాడు అర్హుడు కాదు. క్షమాదిషక్క సంపత్తి మూడవ మెట్టు. ఏమిటి క్షమాదిషక్క అంటే? శాంతోరాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్. రెండు శృతుల యొక్క మేళవింపిది. శాంతి అంతరింద్రియ నిగ్రహం, దాంతి బహిరింద్రియ నిగ్రహం, బాహ్య విషయములందు నిగ్రహం, ఉపరతి, ఇవన్నీ సత్యములైనటువంటి కావు అనేటువంటి జ్ఞానంలో ఉన్నాడు కనుక ఇది కావాలి అది కావాలి అనేటువంటి కోరిక ఉండదు వాడికి, ఉపరతుడైతాడు. తిక్షుహు ఉపరతి అయిన తర్వాత ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిదానికి ఉద్వేగాన్ని పొంది ఉండటం కాదు, శీతోష్ణాదులే కాదు, కష్టసుఖములను అన్నిట్లని కూడా సమానంగా భరించడం అనేది అలవాటవుతుంది. అది నాలుగవ మెట్టు. దాంట్లో సమాహిత సమాధిస్థితి అంటే దాన్ని వివరించడానికి ఒక రెండు నిమిషాలు తీసుకోవాలి. చాలామంది జపాన్ని ఉపాసనని ఒకటిగానే భావిస్తూ వస్తారండి, అది చాలా పొరపాటు. అతడు అక్షరలక్షలు జపం చేసేటువంటి వ్యక్తిని ఆయన మహా ఉపాసకుడండి అంటారు. ఆయన ఉపాసన కూడా చేసి ఉంటే పర్వాలే, ఆయన చేస్తున్నది జపం. ఉపాసన అంటే అర్థం ఏమిటి అంటే ఆ మూర్తిని తను అభీష్టదేవత మహావిష్ణువు కానీ లేక పరమశివుడు కానీ ఎవరైనా సరే, వినాయకుడు కానీ సూర్యభగవానుడు కానీ ఎవరినైనా సరే, వాళ్ళని ధ్యానం చేసేటప్పుడు మరొక విషయము గుర్తు రాకుండా ఉండాలి, అది ధ్యానం, అదే ఉపాసన. దీనికి ఒక దృష్టాంతం కూడా మీకు చూపిస్తాను. ఒక సినిమా చూస్తున్నారనుకోండి, అందరికీ అలవాట్లో ఉన్న విషయం కనుక, ఆ సినిమాలో ఏదైనా నాట్యం వగైరా అన్నప్పుడు అన్నీ కదులుతుంటాయి బొమ్మలు. అలా కాకుండా ఒక వ్యక్తి కూర్చొని ఆలోచిస్తున్నట్టుగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ రెండు మూడు నిమిషాలు ఆ రీలు తిరుగుతున్నదా తిరగటం లేదా? రీలు తిరుగుతూనే ఉంటుంది, ఒకే రకమైనటువంటి రీలు తిరుగుతుంది. ఈ చిత్తవృత్తులు క్షణికములండి. ఈ క్షణం ఇక్కడ వింటున్నాం, మరొక క్షణంలో ఇంటి దగ్గర ఎట్లా ఉంది, లేదా ఢిల్లీ ప్రయాణం చేయాలి కదా, అమెరికాలో మన వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఈ మొత్తం ఒక నిమిషంలో ఈ మూడు ఆలోచించింది మనస్సు. చిత్తవృత్తి రెండు క్షణాలు మాత్రమే, ద్విక్షణ వస్తాయి, అది ఆ రెండు క్షణాల్లో ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉపాసన అనేది ఎంత కష్టమైన విషయం అంటే రెండు క్షణాలు మాత్రమే ఒక విషయమును గ్రహించగలిగినటువంటి చిత్తవృత్తులు ఏవైతే ఉన్నావో ఆ చిత్తవృత్తులు నిరంతరము ప్రవాహ రూపంగా ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను సినిమా దృష్టాంతం చెప్పానే, అట్లా కూర్చొని అతను ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంటే అది ఒకటే బొమ్మ కాదు, అనేకములైనటువంటి రీళ్లు తిరుగుతున్నాయి. అట్లా దీనికి సంస్కృతంలో తర్కంలో ఒక లక్షణం చెప్పారు, విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ ధ్యాన అని. మరొక రకమైనటువంటి చిత్తవృత్తి మధ్యలో రాకుండా మంచిదే కావచ్చండి. ఇప్పుడు ధ్రువుడు మహావిష్ణువుని దర్శిస్తూ కూర్చున్నాడు నిరంతరం. ఎంతవరకు దర్శించాడు అంటే మహావిష్ణువు ఫలితాన్ని అందజేయడానికి ఎదురుగ్గా వచ్చినా ఆయన కళ్ళు తెరవలే, ఆయన హృదయంలోనే మహావిష్ణువు నివసించి ఉన్నాడు. అప్పుడు హృదయంలో నివసించినటువంటి మహావిష్ణువు మాయమైతే కళ్ళు తెరిచి భగవానుని చూచాడు, అది ఉపాసన అంటే. ఇంకో మరొక్క విషయం స్ఫురించకుండా ఉండాలి, ఇది చాలా కష్టమైంది. మొదట్లో అభ్యాసంలో చాలా కష్టం అవుతుంది ఈ ఉపాసన అనేది. దానిని సమాధి అన్నా ఉపాసన అన్నా ఇవన్నీ పర్యాయ పదాలే దాదాపు. అది సగుణ రూపమైనటువంటి మూర్తి మీద ముందర అలవాటు చేసుకోవాలి మనం. శంఖచక్ర గదాపద్మ వరమాలా విభూషితుడైనటువంటి ఆ మహావిష్ణువుని కానీ లేక శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం దినేత్రం అని చెప్పబడినటువంటి పరమశివుణ్ణి కానీ మనం మనస్సులో ధ్యానం చేసుకోవడం ఒక అలవాటు పడితే అప్పుడు బాహ్య వస్తువుల్ని కాక నిజానందానుభవానికి ఆ చిత్తవృత్తి తనకి అభిముఖమైనప్పుడు మనకందరికీ లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళే ఉంటారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే బాహ్య వస్తువుల యందు చిత్తవృత్తులతో ఉండేవాళ్ళకి ఎప్పటికీ దొరకదు ఆ తల్లి. అంతర్ముఖమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళ చేత బాగా ఆరాధింపబడుతుంది. ఇందువల్ల లోపల చైతన్యం చిత్స్వరూపంగా ఉన్నది ఆ తల్లే కనుక. కనుక ఆ స్థితికి వెళ్ళాలి, దాని కొరకు ప్రయత్నించాలి. ఇప్పుడు ఎంతవరకు చెప్పుకొచ్చాము? నిత్యానిత్య వస్తువేకం, ఇహముత్రార్థ ఫలభోగ విరాగం, శమాది శక్క సంపత్తి, ఈ మూడు ఉండాలి. మరొకటి కూడా ఉండాలి, అది ఏమిటి? ముముక్షుత్వం. అంటే ముక్తిని పొందాలి, ఒక ఆర్తి కలగాలి. అలాంటి వాడే వేదాంత విద్యలో అధికారి. లేకపోయినా విషయములను తెలుసుకోవటం వరకు వెనుకొస్తాడు వీడు. ఇక్కడ ముక్తుడు కావటానికి అవకాశం ఉండదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని గీతాచార్యుడు చెప్పి ఉన్నాడు. అనేక వేల మంది ప్రయత్నిస్తారు, ఒకడే ప్రయత్నిస్తాట అనేక వేల మందిలో. ఆ ప్రయత్నించిన వాళ్లల్లో కొంతమందిలో మాత్రమే నేను నిజముగా తెలియబడతాను అన్నాడు స్వామి. కృష్ణుడు మరి అందరికీ తెలియబడ్డవాడే కదా, కృష్ణ రూపం కాదు తెలియబడవలసింది. సర్వవ్యాపక చైతన్య స్వరూపుడైనటువంటి, పరబ్రహ్మస్వరూపుడైనటువంటి కృష్ణుడు కావాలి, దానిని తెలుసుకోవాలి. కనుక నివృత్తి శాస్త్రంలో ఎవరైతే ఉన్నారో యథార్థమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని వాళ్లే ముక్తులైతారు. నీవు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నంతకాలం యహలోకంలో కొంతకాలం ఉంటాడు, పరలోకంలో స్వర్గాది లోకాల్లో ఉంటాడు కొంతకాలం, క్షీణేపుణ్య మర్త్యలోకం విషింది తిరిగి ఇక్కడికి వస్తాడు. ఈ జీవుడికి ముక్తి అనేది కలగాలి అని అంటే తన యొక్క నిజస్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గుర్తించగలిగిన నాడే అతడు ముక్తుడవుతాడు. కనుక యావజ్జీవం అగ్నిహోత్రం కురియాత్ అగ్నిహోత్రం జుహోతి అహరహ సంధ్యాముపాసీత, ఈ వాక్యాలన్నీ ఉన్నమాట నిజమే. ఇది ఎవరిని గూర్చి చెప్తూ ఉన్నది? ఎవరికైతే ఆ చిత్త పరిపాకం రాలేదో వాడు సన్యసించి దీనిలో అధికారి కావాలి. కాక ఇక్కడ కూడా చాలామంది భ్రమపడతారండి, సన్యాసి అయిన వాడే వేదాంత విచారం చేయాలని. కాదు, నేను ఒక లిస్టు చదువుతా వినండి. కృష్ణో భోగి శుకస్త్యాగి రాజానౌ జనకరాఘవౌ వశిష్ఠ కర్మకర్తాచ జ్ఞానమేషాం సమం స్మృతం అని. కృష్ణ భగవానుడు మహాభోగిగా 16,108 మంది భార్యలు, ఆయన మహాభోగిగా కనిపిస్తాడు. యం ప్రవ్రజంత మనుపేద మపేద కృత్యం అని చెప్పబడినటువంటి శుకయోగీంద్రుడు మహాత్యాగిగా కనిపిస్తాడు. జనక మహారాజు, రామచంద్రమూర్తి వీళ్ళు రాజులుగా కనిపిస్తారు. వశిష్ఠ మహర్షి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సూర్యవంశరాజులకందరికీ పురోహితుడుగా ఉన్నట్లుగా కనిపిస్తాడు. కానీ వీళ్ళందరికీ కామన్ ఒకటి ఉందండి, వీళ్ళందరూ మహానుభావులు, బ్రహ్మజ్ఞులు. కనుక దీన్ని పుచ్చుకొని అర్థం ఏమవుతున్నది? సన్యాసి అయిన వాడే ముక్తుడైతాడు, అతడికే బ్రహ్మ విచారానికి అర్హత ఉన్నది అని అనుకోవటం శుద్ధ పొరపాటు. ఎవరైనా చెప్తే దాన్ని ఘంటాపథంగా ఖండించాము అని చెప్పండి. అంటే దానిలో లోతుపాతుల్ని పెద్దల వల్ల 4 మాటలు వినగలగటం వల్ల నేను ఇంత గట్టిగా అంటున్నా. ఇది అహంకారంతో అనే మాట కాదండి, యథార్థమైనటువంటి మాట. అంతేకాదు, సూత సంహితలో ఒక చోట చెప్పుకొచ్చాడు, కేవలము మహావాక్యములు వినటం కానీ సంస్కృత భాషలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రములు వ్యాఖ్యానము తదర్థమును తెలుసుకోవటం కానీ తద్వారానే ముక్తి కలుగుతుంది అని కూడా లేదండి. దేశాంతరైన కాలేన ఇంగ్లీష్లో ఇదే అద్వైత వేదాంతాన్ని చెప్తే అది విన్నవాడు కూడా ముక్తుడు కావడానికి అవకాశం ఉంది. ఉర్దూలో చెప్పినా ముక్తుడు కావడానికి అవకాశం ఉంది. విషయం మీద ఆధారపడి ఉన్నది ఇది, బాహ్య విషయాల్ని చెప్పటల్లా ఇది. నీవు ఎవరో తెలుసుకో. ఎవరిని నేను సందేహం ఏంటండి, నేను శంకర కాదు. నువ్వు ఈ చెయ్య, కాల, మొత్తం శరీరమా? మరి దీంట్లో ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు నేను కొంత చచ్చిపోయినా అని అనుకుంటున్నావా? నా శరీరం అంటున్నావుగా, నేనే శరీరం అనటం లేదే. అట్టానే నా ఇంద్రియములు, నా మనస్సు, నా బుద్ధి. కనుక నా తాలూకే కానీ నేను కాదు. ఎవరు నీవు? సాక్షి నిత్య ప్రత్యగాత్మాశుభోహం, వీటన్నిటికీ సాక్ష్యభూతమైనటువంటి ప్రత్యగాత్మను అనేటువంటి స్థితిని తీసుకురావటమే పరమ ప్రయోజనము వేదాంత వాక్యములకు నీవు అనుకున్నట్లు కేవలము విధి నిషేధ వాక్యములు మాత్రమే ప్రమాణము, తక్కినవి అప్రమాణము అని నీవు చెప్పడానికి అర్హత లేదు. కృత్స్న వేదమునకు ప్రామాణ్యం ఉన్నదని మీ మీమాంసకులే అంగీకరించారు కదా. అది కాక నీవు ఏదో ఒక మాట అన్నావు, విధి నిషేధ వాక్యాలు కావు, ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది వాక్యాలన్నీ ఉన్నాయి, వీటికి ప్రామాణ్యాన్ని పోనీ నువ్వే చెప్పు అని మండనమిశ్రుణ్ణి అడిగారు స్వామివారు. అడిగితే మండనమిశ్రుడు అంటాడు, ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడిని స్తోత్రం చేయటం ఎందు ఈ వాక్యములకు తాత్పర్యం అన్నాడు. అంటే ఏమిటి, నాయన నువ్వు యజమానివి, నువ్వు ఇంతటి మహత్తరమైనటువంటి యజ్ఞం చేస్తున్నావు అంటే నువ్వు సామాన్యుడివి కాదు, సత్యజ్ఞానానంద స్వరూపుడవు సుమా అని అతన్ని పొగిడి ప్రరోచన అంటే ఉత్సాహపరచడానికి గాను ఈ వాక్యములు ప్రయోగిస్తాయి. తప్పు తప్పు. పూర్వకాండలో ఉన్నది యజ్ఞయాగాది క్రతువుల్ని గూర్చి, ఉత్తరకాండలో ఉపనిషద్ భాగంలో ఉన్నాయి ఈ వాక్యాలు. ఇది ఎక్కడికి సమన్వితం, ఎట్లా అవుతుందో, ఏ న్యాయంతో సమన్వయం అవుతుందో చెప్పు. ఇలా వరుసగా శాస్త్రార్థ ప్రక్రియ అంతా నడిచింది. కొంతకాలం అయిన తర్వాత ఒకరోజు ఆమె రోజు పరీక్షిస్తున్నది, ఏ రోజుకి ఆ రోజు కొత్త మాలలు తెచ్చి వీళ్ళకి ఇస్తున్నది. అవేళ వచ్చేటప్పటికీ మండనమిశ్రుడి మెళ్ళో మాల వాడిపోయింది. ఆయన నిరుత్తరుడై ఉన్నాడు, సమాధానం చెప్పలేకపోయినాడు. రోజు ఇన్ని భిక్షకు పిలిచి మండనమిశ్రుడిని మీరు వైశ్వదేవం చేయటానికి రండి అని పిలిచేది, మీరు ఉభయలు వాళ్ళ భిక్షకి రండి అని పిలిచింది ఆవిడే. తను సంపూర్ణంగా పరాజితుడైనాను అని తెలుసుకున్నాడు. ఇక ఈ ఘట్టం అయిపోయింది. ఇంతలో ఆ ఉభయ భారతి ఆకాశగమనం వియద్గమనం చేయడానికి బయలుదేరింది. ఆవిడ సరస్వతి యొక్క అవతారం గనక తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి ఆవిడ. అప్పుడు భగవత్పాదుల వారు వనదుర్గా మంత్రం చేత ఆ వెళ్ళేటువంటి సరస్వతీ దేవిని బంధించారు వెళ్లకుండా. ఏమిటి శంకర నన్ను బంధించావు, కారణం ఏమిటి అని అంటే, తల్లి నువ్వు వెళ్ళిపోవటం కాదు, నేను భవిష్యత్తులో ప్రధానమైనటువంటి మఠాలని 4 మఠాలని ఏర్పరచదలుచుకుని ఉన్నాను, అక్కడ నా శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ సహాయంగా ఉండవలసింది. ఈనాటికి కూడా శృంగేరీపీఠ జగద్గురువులు ఏదైనా అత్యంతము క్లిష్టమైనటువంటి విషయములు వచ్చినప్పుడు ఆ భగవతి యొక్క కటాక్షాన్ని అర్థించడం, ఉత్తరాధికారి నియామక విషయంలో కూడా భగవతి యొక్క ఆజ్ఞానుసారమే ఉత్తరాధికారులను నియమించడం, చిట్ట చివరికి వారి యొక్క విజయయాత్రలు ప్రారంభించాలన్న భగవతి యొక్క ఆజ్ఞ ఏదో రకంగా వారికి రావటం, వచ్చిన తర్వాతనే వారు బయలుదేరటం, ఇలా మనకి కనిపిస్తూ ఉన్నది. నీవు రక్షకురాలుగా ఉండాలి అట్లానా, సరే నన్ను ఉండమని నిర్బంధిస్తున్నావు గనక నేను ఒక మాట అంటున్నాను అని అన్నది ఆవిడ. ఇప్పుడు మండనమిశ్రుణ్ణి మీరు జయించారు, బాగానే ఉంది, మరి ఆయన యొక్క అర్ధభాగాన్ని నేను నన్ను కూడా జయించాలి కదా, అప్పుడు కదా మీరు సర్వజ్ఞులయ్యేది, అప్పుడే నా భర్త అంటే భర్త సన్యసించిన తరువాత ఆవిడ ఇక్కడ ఉండటానికి ఇష్టపట్టలే, తన లోకానికి వెళ్ళిపోయి తర్వాత వస్తుంది, ఆవాహన చేస్తే వస్తుంది ఆవిడ, అంతవరకు ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇతడు ఎప్పుడైతే సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నాడో ఆ వైధవ్యం అనేది ఆవిడ గ్రహించడానికి సిద్ధంగా లేదు, అందుకని ఈయన్ని కొంత పరీక్ష పెట్టింది. సరే తల్లి, ఆడవాళ్లతో నేను వాదించాను అని నీవు నాకు అపప్రదని తెస్తావేమో అని అనుకుంటున్నాను అంటాడు. అదేమిటి శంకర అట్లా అంటావు, గార్గి వాచక్రమి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బృహదారణ్యకోపనిషత్తులు కనిపించడం లేదా, యాజ్ఞవల్కి బ్రహ్మవేత్త అవునా కాదా అని నిర్ధారించడానికి గార్గి వచ్చి ప్రయత్నించింది కదా, కనుక శాస్త్రార్థ సభల్లో స్త్రీలు పాల్గొనటం అనేది మనకి ఉపనిషత్తుల్లో కూడా కనిపిస్తూ ఉన్నది అన్నది. అన్నదే కానీ విశ్వనాథుడు సర్వజ్ఞుడు, ఆయన సమస్త విద్యలకి అధిదేవత, ఈమె సరస్వతీదేవి సమస్త విద్యలకి ఈవిడ అధిదేవత, జయాపజయాలు ఎట్లా వస్తాయి, ఆయన అపజయాన్ని నేను పొందలే, కానీ ఆవిడ ఒక కృత్రిమంగా ఈయన్ని అపజయ పాలు చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో ఒక తమాష చేసింది. తమాష అంటే ఎట్లాంటిది అంటే, ఇప్పుడు నేను పురాణం చెప్తున్నాను, లేదు వేద విషయంలో ఏదన్నా చెప్పమన్నా మరొక విషయమైనా చెప్తాను, ఎవరైనా నన్ను కొంటెగా ఈయన చెప్పలేనటువంటి విషయాన్ని అడుగుదామని అనుకొని, ఏమండి పనామా సిగరెట్టు మంచిదా చార్మినార్ సిగరెట్టు మంచిదా అని నన్ను అడిగారనుకోండి, నేను ఎట్లా చెప్పగలను, నేను తాగిన వాడిని కాదు, తాగిన వాళ్ళతో నాకు సంబంధం లేదు. దాని యొక్క మంచి చెడ్డ తెలుసుకోవాలి అంటే నేను చెప్పలేను కదా వెంటనే, అట్లా అడిగింది ఆవిడ. కామకళల్ని గూర్చి ప్రశ్న వేసింది. వెంటనే స్వామివారు గ్రహించారు, నన్ను పరాభూతుని చేయటానికి అడుగుతున్నది. మరి నేను బ్రహ్మచర్యాన్ని నుంచే సన్యసించిన విషయం ఆవిడకి తెలుసు, మరి అలాంటప్పుడు ఇట్లాంటి ప్రశ్న వేస్తే నాకు తెలియదమ్మా అంటే సరే నీకు కొన్ని విషయాలు తెలియవు కదా అని అంటుంది. తెలుసును అంటే సర్వజ్ఞుడు కనుక ఆయనకి తెలియందేం లేదు, ఆయనకి గురువుల వల్ల వచ్చినవి కాదు కదా విద్యలు. సమాధానం చెప్తే సన్యాసి అయినటువంటి వాడికి నీకు కామకళల్లో ఎట్లా ప్రవేశం, నువ్వు ఎట్లా మాట్లాడావు అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని విచికిత్సని పొంది, అమ్మా ఒక నెల నాకు గడువు ఇవ్వు, ఆ నెలలో నేను వెళ్ళి ఈ రహస్యములు అన్నిట్లని నాకు పాపము ఆపాదించకుండా ఉండే విధానంతోనే నేను గ్రహించి వస్తాను అని చెప్పారు. అది ఒక సర్గల్లా ఆ సర్గం ఉన్నది. అక్కడి నుంచి తన శరీరాన్ని ఒకచోట విడిచి అమరుకుడు అని ఒక మహారాజు, ఆయన శరీరంలోంచి ఆ జీవి వెళ్ళిపోయినాడు. ఆ శరీరంలో ఈయన ప్రవేశించారు. అక్కడి నుంచి వెళ్ళారు. ఆ రాజ్యంలో సుభిక్షంగా తయారైంది ఆ రాజ్యం. మహామంత్రులు అందరూ కూడా గ్రహించారు, ఎవరో మహాయోగి ఇందులో ప్రవేశించాడు ఈ శరీరంలో, అందువలనే ఇంత సుభిక్షంగా ఉన్నది రాజ్యం. కనుక ఎక్కడైనా శరీరములు ఖాళీగా ఉంటే ఆ శరీరములను తగలబెట్టవలసింది అని దూతలందరినీ పంపించేశారు. ఇలా ఉండగా ఈ శరీర రక్షకులైనటువంటి పద్మపాదాదులు, గురువుల వారు ఇంకా రాలేదు, కాలాతిక్రమణం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ఈయన దగ్గరికి వచ్చి, గాయకులుగా ఈయన దగ్గరికి వచ్చి తత్వమసి తత్వం తత్వమసి తత్వం అనేటువంటి మొకటంతో 11 శ్లోకాలని గానం చేశారు. భగవత్పాదుల వారు గ్రహించారు, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకున్నారు, మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టారు, ఆ శరీరంలోకి ప్రవేశించారు. ఇక్కడ ఉన్న ఈ నెల రోజుల్లో కూడా స్వామివారు ఊరుకోలేదండి. శరీరాంతరము గనక అక్కడ ఉండేటువంటి గృహస్థ ధర్మముల వల్ల భగవత్పాదుల వారికి ఎట్టి కళంకము లేదు. కాక కృష్ణ భగవానుడికి వజ్రోలి యోగము తెలుసు. అలానే భగవత్పాదుల వారు ఆ విషయాలని చెప్పారు. కొన్ని ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ రాజభటులు పట్టుకున్నారు మొత్తం మీద భగవత్పాదుల వారి యొక్క శరీరాన్ని, దాన్ని వేసి తగలబెట్టడం ప్రారంభించారు, చేతులు గీతులు కాలుతున్నాయి. ఇంతలో దీంట్లో ప్రవేశించారు స్వామివారు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని గూర్చి స్తవం చేస్తారు. ఆ శ్లోకాలు శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, ఈ శ్లోకాలన్నీ అప్పుడు పఠించిన అన్నమాట. కేవలము నిర్గుణతత్వంగానే ఆ నృసింహస్వామిని ధ్యానించారు. ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆ కాలినటువంటివన్నీ కూడా సంపూర్ణంగా పోయి భగవత్పాదుల వారు మామూలు స్థితికి వచ్చేశారు. శిష్య సహితంగా వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికే సరస్వతీదేవి కనుక్కున్నది, స్వామి నీవు నాకేమీ సమాధానం చెప్పక్కర్లేదు, నీవు ఏం చేస్తావు అని నేను పరీక్షించడానికే ఈ ప్రయత్నం చేశాను, మరి నాకు అనుభ్యనిగ్గా ఇవ్వవలసింది. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండవని అంటే అక్కడికి వచ్చి అక్కడ ఉంటారు, ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతున్నాను, మీ శిష్యుడిని నీకు అప్పు చెప్తున్నానన్నది. మండల మిశ్రుడిని శిష్యుడిగా చేసి తల్లి వెళ్ళిపోయింది. తర్వాత శృంగేరిలో స్వామివారు ప్రతిష్ఠించారు. అది తర్వాత ఆ కథ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం వచ్చారు స్వామివారు. శ్రీశైలం వచ్చిన సమయంలో 8:30 మనం ఇవాళ ముగించుకుందాం కార్యక్రమం. శ్రీశైలం వచ్చిన సమయంలో అక్కడ ఈ విద్యార్థులకందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్య ప్రవచనం చేస్తూ ఉండగా ఒకడు దుర్మార్గుడు భైరవుడు అనేటువంటి వాడు వచ్చి స్వామివారిని ఏకాంతంగా, స్వామి మీరు మీ శరీరం మీద మీకు ప్రయోజనం ఏం లేదు కదా, ఈ శరీరం ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనేటువంటి స్థితిలోనే మీరున్నారు, ఆ శరీరం ఎవరికైనా ఏదైనా ఉపయోగం కనుక కలిగేటట్లయితే అది మంచిదే కదా, నేను భైరవ భక్తుణ్ణి, భైరవుడు చిట్ట చివరికి నాకు కొన్ని అపూర్వమైనటువంటి శక్తుల్ని ప్రసాదించడానికి ఒప్పుకున్నాడు, అయితే గొప్పవాడైనటువంటి ఒక మహారాజు యొక్క శిరస్సు కానీ సర్వజ్ఞుడైనటువంటి ఒక యోగి యొక్క శిరస్సు కానీ నాకు అర్పించినట్లయితే నీకు ఈ విద్యలన్నీ ఉపదేశిస్తాను అని ఆజ్ఞాపించారాయన. మరి మహారాజుని నేను ఎక్కడా పట్టుకోలేకపోయినాను, సర్వజ్ఞుడు ఎవరూ దొరకలేదు ఇంతవరకు నాకు, నీవు శరీరం మీద ధ్యాస లేనటువంటి మహాత్ముడిగా కనిపిస్తూ ఉన్నావు, మరి అలాంటప్పుడు నాకు సహాయం చేస్తే నేను కనుక నేను కనుక నీ యొక్క శిరస్సుని ఆ భైరవుడికి అర్పించినట్లయితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది నాకు అని చెప్పారు. భగవత్పాదుల వారి యొక్క స్థితి ఎట్లాంటిది? ఆయనకి శరీరం మీద మమకారం లేదు కదా. నాభినందేత మరణం, నాభినందేత జీవితం. ఆ జీవితం మీద అనురక్తి లేదు, మరణము కావాలనేటువంటి కోరిక లేదు. సరే, కానీ ఈ శరీరం మీద నీ వల్ల ప్రయోజనం ఏదో నీకున్నది అని అంటున్నావు కదా. అయితే నా శిష్యులకు తెలిస్తే నీకు చాలా ప్రమాదం. అందువల్ల నా శిష్యులకు తెలియకుండా నీవు ఆ పని చేసుకోవాల్సింది. రేపు బలాని చోటకి నేను వస్తాను, అక్కడ నువ్వు కాచుకొని ఉండమని చెప్పారు. ఇది శిష్యులకు ఎవరికి తెలియదు. ఆ శ్రీశైలంలో జరిగినటువంటి చరిత్ర. అక్కడి నుంచి వచ్చారు స్వామివారు. వాడు నువ్వు ఇంకా గంటగొడ్డలితో భగవత్పాదుల వారి యొక్క శిరస్సును ఖండించడానికి ఉగ్రభైరవుడు ప్రయత్నిస్తూ ఉండగా మహాభక్తుడైనటువంటి పద్మపాదాచార్యుల వారికి స్ఫురించింది. ఆ టైంలో ఏదో అపకారం జరుగుతున్నది గురువు గారికి అని ఆ నారసింహ మంత్రోపాసకులు ఆయన ఆ నారసింహ మంత్రాన్ని జపిస్తూ తత్స్వరూపాన్ని పొందాడు ఆయన మహానుభావుడు. అమాంతం నరసింహమూర్తి ఆకారంతో అక్కడికి వచ్చి ఈ స్వామివారిని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఉగ్ర భైరవుణ్ణి చీల్చి అవతల పారేశారు. ఆనాడు హిరణ్యకశిపుణ్ణి ఎట్లా అయితే చీల్చి అవతల పారేశారు అట్లా పారేశారు. ఆ పారేసినప్పుడు తరువాత ఆ ఉగ్రదశ పద్మపాదుడి యందు ఇంకా తగ్గకపోతే భగవత్పాదుల వారే మళ్ళీ నృసింహమూర్తి స్తవం అక్కడ చేస్తారు. ఇందాక చెప్పినటువంటి శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే ఇత్యాది శ్లోకాలు కాక మరొక స్తవం కూడా లక్ష్మీ నృసింహస్తవం అక్కడ కనిపిస్తుంది మనకి. ఆ స్తవంతో శాంతుడైన తర్వాత పద్మపాద నీకు నృసింహమూర్తి యొక్క ఆవేశం ఎట్లా కలుగుతూ ఉన్నది, నీకు ఎలా తెలిసింది అసలు ఇది, ఆయన యొక్క అనుగ్రహం ఇంతగా నువ్వు ఎలా పొందగలిగావు అంటే పద్మపాదుడు చెప్తాడు, స్వామి నేను అహోబిలం ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ నృసింహస్వామి యొక్క దర్శనం కోసం ప్రయత్నిస్తూ ఉండగా నేను అక్కడ ఒక గుహలో ఉండి తపస్సు చేసుకునేవాణ్ణి. ఒకడు వ్యాధుడు రోజు నా దగ్గరకు వచ్చే ఓ పళ్ళు అవి పెడుతూ, స్వామి ఎందుకు నువ్వు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నావు, నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే ఏం లేదురా, కింద భాగం అంతా నరరూపంగా ఉంటుంది, మానవ రూపంగా, శిరస్సు మాత్రం సింహరూపంగా ఉంటుంది, అలాంటి స్వామి యొక్క దర్శనం కోసం నేను ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నానని చెప్పాను. నేను ఇట్లా చెప్తుండగానే వాడు బరబరబరబర లోపలికి వెళ్ళిపోయినాడు. వెళ్ళి ఈ స్వామి కటాక్షం అనేది ఎట్లా ఉంటుందో చెప్పలేము. వెళ్ళి కొన్ని లతలతో నృసింహమూర్తిని కట్టి తీసుకువచ్చి పద్మపాదుల వారి దగ్గర కూర్చోబెట్టాడట. ఎలా స్వాధీనమైనాడు ఆ మహాత్ముడు. ఎప్పుడో కృతయుగం నాటి స్వామి ఒక వ్యాధుడికి ఒక బోయేవాడికి ఎట్లా స్వాధీనమైనాడు అని అడిగారు పద్మపాదుల వారు. అడిగితే నాయన వీళ్ళందరూ చేసేటువంటి తపస్సు వేరు, అతడి యొక్క తపస్సు వేరు. నిరంతరము అతడు ఎలా అయితే ధ్రువుడు తపస్సు చేశాడో అలాంటి తపస్సు చేశాడు, అందువల్ల అతడికి నేను స్వాధీనం అయినాను అని చెప్పి నీవు కూడా ఈ రకమైనటువంటి పురస్కరణ చేయి, నీకు ఆపత్ సమయంలో నేను అనుగ్రహిస్తాను అని చెప్పారు స్వామివారు. ఆ రకంగా నేను మా గురువుని ఈనాడు రక్షించుకోగలిగాను అని చెప్పడం జరిగింది. అక్కడ ఉగ్రభైరవుని యొక్క చరిత్ర అంతటితో అయిపోయింది. ఇక విజయాన్ని పొందాలి అని అంటే మొట్టమొదట్లో మహాపండితులు కొందరు ఉన్నారు, వాళ్ళ దగ్గర నీలకంఠాచార్యుల వారిని ఈ 555 బాదరాయణ సూత్రాలకి ఆయన శివపరంగా శివపరభాష్యం రాశారు, దాన్ని ఖండించాలి కనుక గోకర్ణానికి వెళ్ళి ఆయనతో శాస్త్రార్థం చేసి ఆయన్ని పరాజితుణ్ణి చేశారు. హరిహర క్షేత్రం అని మా హరిప్రసాదరావు గారు అడిగారు నీరుడు. ఆ హరిహర క్షేత్రంలో శివ విష్ణు ఐక్య కనిపిస్తుంది అక్కడ. అందుకని భగవత్పాదుల వారు చేసినటువంటి స్తోత్రంలో ద్వ్యర్థి కావ్యంలాగా ఉంటుందండి ఆ శ్లోకాలన్నీ కూడా. ఒక రకంగా చూస్తే మహావిష్ణువు యొక్క స్తుతి, ఒక రకంగా చూస్తే పరమశివుని యొక్క స్తుతి. ఆ ప్రకారంగా అక్కడ హరిహర క్షేత్రంలో ఆ శివ విష్ణు స్తుతులు చేయటం జరిగింది. అక్కడి నుంచి మూకాంబిక, ఆ మూకాంబిక దగ్గరికి వెళ్ళారు, అమ్మవారిని అక్కడ సేవించుకున్నారు. అక్కడనే శ్రీచక్రవర్ణన బాగా కనిపిస్తుంది మనకి మాధవీయ శంకర విజయంలో. మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి ఈ షట్చక్రములు, వాటి యొక్క స్థితిగతులు, వాటిని చాలా వివరంగా అక్కడ చెప్పడం జరిగింది. ఇలా వెళ్తూ ఉండగా బలి అగ్రహారం అని ఒక అగ్రహారం మధ్యలో వస్తుంది. ఆ అగ్రహారంలో 2000 మంది ఆహితాగ్రుడు అగ్రహోత్తం చేసుకుంటూ ఉండేవాళ్ళుట. అక్కడ కొంతకాలం స్వామివారు విశ్రమించారు. ఇలా ఉండగా ఆ అగ్రహారంలోనే ఒక మహాపండితుడు ప్రభాకరుడు అని, ఆయన తన యొక్క కుమారుడు 12-13 ఏళ్ళు ఉంటాయి, అతన్ని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పాదపద్మాల దగ్గర పడివేసి నమస్కారం చేసి, స్వామి ఇతడికి సకాలంలో ఉపనయనం చేశాను, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాను, కానీ ఏదీ మాట్లాడు, ఏదీ చెప్పడు, ఆడుకోవటానికి వెళ్ళడు, తినటానికి కూడా సకాలంలో రాడు, ఆడుకోవటానికి ఎప్పుడైనా మేము బలవంతంగా పెడితే పక్క ఉండేటువంటి చిన్నపిల్లలు ఇతన్ని కొట్టినా కూడా దానిని బాధపడడు, అలానే సహిస్తూ ఉంటాడు. ఇలాంటి కుమారుడు కలిగాడు నాకు, ఇతన్ని ఏదైనా మంచి మార్గంలో పెట్టే ఏర్పాటు చేయవలసింది అని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే అప్పుడు అడుగుతారు భగవత్పాదుల వారు, కస్త్వం, ఎవరు నీవు అని. ఈ అడగ్గానే ఆ బాలుడు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. అతపూర్వం అక్షరాలు కూడా రావనుకున్నటువంటి బాలుడు చక్కగా శ్లోక రూపంగా హస్తామలక శ్లోకాలు అని, అవి ఎంత గొప్పవంటే అతడు స్వామివారికి ప్రధాన శిష్యుల్లో ఒకడైనాడు హస్తామలకుడు. హస్తామలక శ్లోకాలంటే అరిచేతిలో ఉసిరికాయ పెడితే ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆ హస్తామలక శ్లోకాలు అంత స్పష్టంగా బ్రహ్మ విద్యని ప్రతిపాదించినాయి. అంత గొప్పవి అవి. నేను ఈ దేహం కాదు, ఇంద్రియములు కాదు, వీటికి సాక్షిభూతమైనటువంటి మనస్సు కాదు, వీటన్నిట్లకి సాక్షిభూతమైనటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో అదే నేను అని ఆయన సమాధానం చెప్పాడు ఆ శ్లోకాలలో. అప్పుడు తండ్రి గారితో చెప్పారు, ఆయన మీకు ఇతడు ఉపయోగపడేవాడు కాదు, కనుక నాకు శిష్యుణ్ణి చేసి నా వెంట పంపించండి, నాతో పాటు వస్తాడు అని అంటే ఆ ప్రభాకరుడు అట్లానేని భగవత్పాదుల వారికి సమర్పించాడు. ఎందువల్ల ఇతడు ఇట్లా ఉన్నాడు అంటే, ఈ ప్రభాకరుని యొక్క భార్య ఒక సమయంలో నదీ స్నానానికి వెళ్ళింది. అక్కడ నదీ స్నానం చేస్తూ తన పిల్లవాడిని అక్కడ కూర్చున్నటువంటి ఒక మహాయోగి సమీపంలో కూర్చోబెట్టి, స్వామి ఇప్పుడే నేను స్నానం చేసి వస్తాను, ఇతన్ని చూస్తూ ఉండండి అన్నది. ఆయన విన్నాడని ఆవిడ అనుకున్నది. పాపం ఆయన తపస్సమాధిలో ఉన్నారు, ఈవిడ స్నానానికి వెళ్ళింది, అక్కడ స్నానం మీదనే దృష్టి ఉంది, కానీ పిల్లవాడు ఏమైనాడో ఈవిడ గమనించలే. ఈ పిల్లవాడు పాక్కుంటూ వెళ్ళాడు, అది నదిలో పడ్డాడు, చనిపోయినాడు. అక్కడి నుంచి ఆయన బాధ్యత లేదు, లేకపోయినా ఒక రకంగా చెప్పాలంటే అఘాయిత్యంగా ఈయన దగ్గర దుర్భాషలు అట్టమాల పెట్టారు వాళ్ళు. అప్పుడు దయార్ద్ర హృదయుడైనటువంటి ఆ యోగి తను ఈ శరీరంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అక్కడ చేస్తున్న పని ఇక్కడ చేస్తున్నాడు, ఆయన తపస్సమాధిలోనే ఉన్నాడు. అందువల్ల ఇక్కడ ఆ లక్షణాలన్నీ కనిపిస్తూ వచ్చినాయి. అతన్ని అట్లా ప్రధానమైనటువంటి శిష్యునిగా ఒకనిగా స్వీకరించారు. తర్వాత శృంగేరి వెళ్ళారు. మరొక విశేషం ఏంటి అంటే, భగవత్పాదుల వారి యొక్క జీవితం 32 సంవత్సరాలు. ఆ జీవితంలో మొదటి 8 సంవత్సరాలు కాలడిలో గడిచినాయి. 8 పోతే 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలలో ఈ భూమండలం, భారతవర్షం మొత్తం కూడా 3 పర్యాయాలు వారు తిరిగినట్టుగా మనకి శంకర విజయంలో కనిపిస్తుంది. ఇంత పర్యటన చేస్తూ కూడా యత్రాస్తే ఋష్యశృంగస్య మహర్షేరాశ్రమో మహాన్ కళావపి తతో అద్వైత మార్గ ఖ్యాతో భవిష్యతి అని చెప్పినట్టుగా అన్ని పీఠాలు ఉన్నా వాటన్నిట్లల్లోకి అత్యంతము తస్య యజురేవ శిర. యజుర్వేదము శిరోభూతంగా ఉన్నది కనుక వేదాలలో, ఆ యజుర్వేద పీఠమైనటువంటి శృంగేరి పీఠాన్ని అంత మమకారంతో అక్కడ ప్రతిష్ఠించారు స్వామివారు. శారదాదేవిని కూడా అక్కడనే ప్రతిష్ఠించారు. యా శారదాంబే త్యభితాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి అద్యాపి శృంగేరి పురే వసంతి ప్రజ్వోరతే అభీష్టవరాన్ దిశంతి. శారదామాతకి జై. భగవత్పాదుల వారు శారదాంబని అక్కడ ప్రతిష్ఠించారు. పరస్పరము హింసించుకునేటువంటి సర్పము, మండూకము, ఆ మండూకము యొక్క అంటే కప్ప యొక్క యోగక్షేమాల్ని ఆ సర్పం వహించింది. అంతకంటా పవిత్రమైనటువంటి క్షేత్రం ఎక్కడుంటుంది? ఋష్యశృంగ మహర్షి సామాన్యుడు కాదు ఆయన. మనం మామూలుగా వెనక అనుకుంటుండేవాళ్ళం, ఏమో ఆయన గొప్పతనం ఏమిటి, ఆయనకి ఏమన్నా కొమ్ముందా అని. నిజమే ఆయన కొమ్ము ఉంది, కొమ్ము ఉండబట్టే ఆయనకి ఋష్యశృంగుడు అని. స్త్రీ పురుష విభోజనం కూడా తెలియనటువంటి మహాత్ముడుగా ఆయన పెరిగాడు. శాంతాదేవి వివాహం చేసుకున్న తర్వాత ఆయన గృహస్థైనాడు. ఎవరినో వేశ్యల్ని పంపించి ఆయన్ని తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నిస్తే వీళ్ళందరూ మహర్షి పుత్రులని భావించాడు. వాళ్ళు ఇచ్చినటువంటి పిండి వంటలన్నీ అవి ఏ చెట్టు తాలూకువి ఈ ఫలములు అని అడిగాడు. మహాభారతంలో ఈ చరిత్ర అంతా వస్తుంది. అలాంటి మహాత్ముడు తపస్సు చేసిన చోట అక్కడ స్వామివారు శారదాంబని ప్రతిష్ఠించడమే కాక తమ యొక్క ముఖ్యపీఠాన్ని దక్షిణామ్నాయ శంకరపీఠాన్ని అక్కడ స్థాపించడమే కాక సద్వాదశాబ్దం గురురత్ర పీఠే స్థిత్వా నవద్యాముపదిశ్య విద్యాం, తమరు రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని ఇతర ప్రకరణములను అన్నిటినీ కూడా 12 సంవత్సరాలు అక్కడ నివసించి అక్కడ ప్రచారం చేశారు స్వామివారు. ఎంతటి మమకారం ఉన్నదో ఆ దీని మీద. ఇక్కడ మరొక చిన్న చరిత్ర వస్తుంది. గురోరంగ్రిపద్మే మనశ్చేన లగ్నం తదక్కిం 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 అని చెప్తారు భగవత్పాదుల వారు. శరీరం సురూపం ధనం మేరుకల్పం యశశ్చయాపితుల్యం తథావాగళత్రం, సంచి సుందరమైనటువంటి విగ్రహం ఉందిట, మేరుపర్వతం అంతటి సంపత్తి ఉన్నదిట, అనురూపమైనటువంటి భార్య ఉన్నది, ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏముందయ్యా? గురోరంగ్రిపద్ మనశ్చేన్న లగ్నం గురోరంగ్రిపద్మే, ఆ మనస్సు కనుక గురుపాద పద్మముల ఎందు కనుక లగ్నం కాకపోతే ఇవన్నీ ఉండి కూడా ఏం ప్రయోజనం? ఈ గురుభక్తికి తార్కాణంగా శంకర విజయంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం ఇది. స్వామివారికి గిరి అనేటువంటి ఒక శిష్యుడు, అతడికి ఏమీ శాస్త్రాల్లో ప్రవేశం లేదు, అపరిమితమైనటువంటి గురుభక్తి. స్వామివారి షాటీలు అవి చక్కగా ఉతుక్కోవటం, మెత్తగా ఏదన్నా పరుపు లాంటిది వేసి దాని మీద షాటీ పరిచి స్వామివారు భాష్య ప్రవచనం చేసేటప్పుడు ఏర్పాట్లు చేయటం, ఇవి ఆరేసుకో రావటం, ఖాళీ ఉన్నప్పుడు కాసేపు కూర్చొని వేదాంత శ్రవణం చేయటం, ఇలా ఉంది ఆయన పని. ఒకరోజు శాంతి పాఠం ముందర చెప్పాలి కొంత, ఇవాళ పొద్దున కార్యక్రమం నడిపాం. శాంతి పాఠం చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ భాష్యం చెప్పవలసినటువంటిది చెప్పాలి. శాంతి పాఠం కూడా చెప్పకుండా కూర్చున్నారు స్వామివారు. స్వామి మొదలు పెడదామా అని అంటే రాణి గిరి కూడా వస్తాడు కదా 10 నిమిషాలు అన్నప్పుడు ఇంకా ఉండబట్టలేక ఇన్ని సుగుణములు కలిగి భగవత్పాదుల వారిందు అపార భక్తి కలిగినటువంటి పద్మభాదుడు ఒక మాట అన్నాడు. స్వామి అతడు వచ్చినా పెద్ద ప్రయోజనం లేదు కదా, అతడికి విషయాలేమీ తెలియవు, అతడికి చెప్పినా ఈ భిత్తికి చెప్పినా ఒకటేనని ఆ గోడను చూపిస్తాడు పద్మభాదుడు. ఓహో పద్మపాదుడికి ఇట్లాంటి గర్వం వచ్చిందే, ఇది రాకూడదు, దీనిని పోగొట్టాలి అనే కాక గురువు అనుగ్రహం కలిగింది. ఆ అనుగ్రహం వల్ల అవేళ అతడికి సమస్త విద్యలు లభించడానికి అవకాశం కలిగింది. సరే, ఈయన షాటీలు ఆరేసుకోవడానికి వెళ్తున్నాడు, గిరి అక్కడ ఆగమన్నారు. దృష్టి చేతని చతుర్దశ విద్యల్ని ప్రవేశపెట్టారు. అక్కడనే నిలబడి గురువుగారిని స్తవం చేయటం మొదలుపెట్టాడు. తోటక వృత్తాలలో విరిదాఖిల శాస్త్రసుధానిధ్యే మహిషోపనిషత్ కథితార్థ కల భవశంకర దేశిక మే శరణం అనేటువంటి మకుటంతో శ్లోకాల్ని రచించాడు. భగవత్పాదుల వారిని స్తుతించాడు. 4 ముఖ్య శిష్యులుగా తయారైనారు భగవత్పాదుల వారికి. ఎవరు? మొట్టమొదటివాడు పద్మపాదుడు. ప్రాగ్దిక్కున ఉండేటువంటి జగన్నాథ పూరీ పీఠంలో ఆయన అధ్యక్షులుగా ఏర్పరిచారు. తర్వాత దక్షిణ భాగంలో మండనమిశ్రుడే సురేశ్వరాచార్యుల వారు అనేటువంటి పేరుతో ఆయన్ని ఉంచారు. పద్మపాదాచార్యుల వారిని ద్వారక పీఠంలోనూ, ఈ గిరిని ఈయనకి త్రోటకాచార్యుల వారు అనేటువంటి పేరు నామధేయాన్ని ఏర్పరిచి ఈయనని జ్యోతిర్మఠంలోనూ, పద్మపాదాచార్యుల వారిని ప్రాగ్దిక్లో ఉండేటువంటి జగన్నాథ పురీ క్షేత్రంలోనూ 4 మఠాలని ఏర్పరిచారు. చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమో నమః. పొద్దున మనం ఆ నామావళి చెప్పుకుంటూ కూడా ఈ నామాన్ని ఒకదాన్ని అన్నాం. 4 దిక్కుల ఆమ్నాయ పీఠం ఉంది. ఇవాళ ఏదో మేము ఒక పీఠాన్ని పెడతాం, ఇదిగో అక్కడ, లేకపోతే విశాఖలో ఇంకో పీఠం, ఇక్కడ ఓ పీఠం, మా ఇంట్లో ఓ పీఠం, అందరింట్లో పీఠాలు ఉంటాయి. అవి కాదు, వేదాలకి సంబంధించినటువంటి పీఠములు భగవత్పాదుల వారు ఏర్పరిచినవి ఈ 4 మాత్రమే. తక్కినవి భగవత్పాదుల వారి యొక్క ఆజ్ఞను పరిపాలించడానికి వారి యొక్క అద్వైత మత ప్రచారం చేస్తూ ఉన్నవే కానీ జగద్గురు పీఠములు అని చెప్పదగ్గవి ఈ నాలుగు మాత్రమే. వీటిలో కూడా శిరస్థానీయమైనటువంటిది జగద్గురు శృంగేరి పీఠం. ఎందుకంటే ఈ నామావళి మొత్తం మీద తక్కిన ద్వారక నామం కానీ జ్యోతిర్మఠ నామం కానీ జగన్నాథపురీ క్షేత్రనామం కానీ రాలేదండి. ఋష్య శృంగపుర వరాధీశ్వరాయ నమః పురేశ్వరాయ నమః అని నామం ఉంది. ప్రత్యేకత ఉన్నది ప్రతి దాంట్లోనూ ఈ శృంగేరి పీఠానికి. అలాంటి పీఠంలో తర్వాత ఈయనని ఉత్తరాధికారిగా నియమించడం జరిగింది. అక్కడికి దిగ్విజయం చేస్తూ ఉన్న సమయంలో మూర్ఖులైనటువంటి భైరవారాధకులు వాళ్ళు మద్యం అది తాగుతూ మాంసాన్ని నివేదిస్తూ ఉండి వాళ్ళు ప్రతిఘటించారు స్వామివారిని. పక్కన సుధన్వ మహారాజు ఉన్నా కూడా ఈ శిష్యుల్ని రక్షించలేనిటువంటి స్థితిలో స్వామివారు హుంకారంతో వాళ్ళందరినీ భస్మీపటలం చేశారు. అంటే వాళ్ళందరూ బూడిదైపోయినారు స్వామివారి యొక్క హుంకార మాత్రం చేతనే. ఆ బీజాక్షరముల వల్ల అంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది స్వామివారు ఇచ్చినటువంటి బీజాక్షరాలలో. అప్పుడు వాడు చాలా ఆగ్రహంతో ఆ శిరః కపాలంలో కొంత కళ్ళు పెట్టి ఆ భైరవుణ్ణి ఆరాధించి, ఇదిగో నీ శిష్యులందరినీ కూడా సంహరించాడు ఇతడు, ఇతణ్ణి సంహరించమని చెప్తే వెనక్కి తిరిగి చూశారట ఆ భైరవుడు. కథమాత్మని మే పరాధ్యసీతి క్రకచస్యైవ శిరోజహారరుష్ట. ఏమిటి, నా యొక్క ఆత్మనే నేను సంహరించుకోవాలా ఏమంటున్నావు అని చెప్పి ఈ పిరిచినటువంటి క్రకచుడి యొక్క శిరస్సునే విరిచి అవతల పారేశారట. అట్లా దుర్మార్గులైనటువంటి వాళ్ళనందరినీ కూడా పరాజితుల్ని చేసి 72 దుర్మతాలను అన్నిట్లని ఖండించి చిట్ట చివరికి సర్వజ్ఞ పీఠాధిరోహణం చేయడానికి బయలుదేరారు స్వామివారు. దీనికి ముందు ఒక గురుద్రోహం జరిగింది, ఆ చరిత్ర కూడా క్లుప్తంగా చెప్పుకోవాలి. అభినవగుప్తుడు అని ప్రత్యభిజ్ఞ అనేటువంటి ఒక మతం ఉంది. ఆ మతానుయాయి ఇంతమంది మహామహులందరూ కూడా పరాజితులైనప్పుడు అతడు ఏముంది ఎక్కశ్చన, ఎప్పుడో పరాజితుడైనాడు, కానీ దుర్మార్గుడు అతను. ఏదైనా సమయం చూచి అపకారం చేయాలనేటువంటి దృష్టితో భగవత్పాదుల వారికి చాతపొడి లాంటిది చేశాడు. దానివల్ల భగంధర వ్యాధి కలిగింది, నిరంతరము రక్తం స్రవిస్తూ ఉన్నది. మహాభక్తుడు గనక అతడు త్రోటకాచార్యుల వారు ఆయన ఆ షాటీలన్నిటినీ ఏమాత్రం మనస్సులో సందేహం పెట్టుకోకుండా వాటిని అన్నిటినీ ఎప్పటికప్పుడు బాగు చేస్తూ ఉన్నారు. శిష్యులందరూ, స్వామి ఇంత బాధ భరిస్తూ మీరు దేనికి ఉండాలి అంటే, బాధ అనేది రెండు రకాలుగా వస్తుంది. పూర్వకర్మ పరిపాకం వల్ల ఆ బాధని కొంత భరించాల్సి వస్తుంది, ఇప్పుడు ఏదైనా వచ్చే బాధలు కొంత ఉంటాయి, రాని ఎట్టానే వస్తుంది, కాదు ఈ శరీరం పడిపోతుంది పడిపోని దానివల్ల వచ్చే నష్టం. మీకు లేదు నష్టం, మాకు నష్టం, మీ యొక్క ఆధారం ఏముంది స్వామి మీ శరీరం లేకపోతే, కనుక వైద్యం చేయించాల్సిందే అన్నారు. వైద్యం చేయించారు, ఏమీ ప్రయోజనం కలగలేదు. చిట్ట చివరికి భగవత్పాదుల వారే పరమాత్మని పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తే అశ్విని దేవతల్ని పంపించడం జరిగింది. వాళ్ళు భూమి మీద తగలకుండా వచ్చి నిలబడి ఇట్లా చూచి దృష్టి మాత్రం చేతనే, ఇది వైద్యాలకి తగ్గేది కాదు, ఇది పరకృత్య అంటారు దాన్ని, చేతపొడిని పరకృత్య దోషం వల్ల వచ్చింది అని. అప్పుడు భగవత్పాదుల వారు వద్దంటున్నా చాలా ఆగ్రహంతో పద్మపాదుల వారు నృసింహ మంత్రాన్ని జపించారు. అలానే ప్రతిక్రియాశూలిని అనేటువంటి మంత్రాన్ని జపించి తెల్లవారేటప్పుడు ఎవడైతే, అంటే ఎవరికి అపకారం కాదండి ఆ మంత్రం, ఎవడైతే దుర్మార్గంగా ఇట్లా చేశాడో వాడిని తానేవా శు వినాశినీం భయహరించాయే మహాచూరిణీం అని, సంవర్తాగ్నితటి ప్రదీప్త కనుక ప్రస్పద్ధితేజోమయీం అని అమ్మవారి యొక్క ధ్యానం. తెల్లవారేటప్పటికీ అభినవగుప్తుడు సంహరింపబడతాడు, చచ్చిపోయినాడు. వాడు కూడా ఇట్లానే భగంధర్వ వ్యాధితోనే తెల్లవారేటప్పటికీ మరణించాడు. మరి మహాత్ములకి అపకారం చేయడానికి ఎవడైనా ప్రయత్నిస్తే అచ్యుత్కటై పుణ్యపాపై హైవ ఫలమశ్యుదే అని. అయితే నాకు శరీరం మీద ఏమీ చాసలేదు, ఎందుకు మీరు ఇంత ఆదుర్దపడతారు అని అన్నది నాకు ఒక చిన్న అనుభవం. ఆ అనుభవాన్ని పంచుకుంటాను ఇంకొక 10 నిమిషాల్లో, మనం ముగించుకుంటాం కార్యక్రమాన్ని. 3 సంవత్సరాల క్రితం కావాలి ఒక పర్యాయం వెళ్ళాం స్వామివారు ఈ పర్యటనకి రావటానికి ముందరనే వెళ్ళాం. అరవింద్రావు గారు మేమందరం కలిసి వెళ్ళాం. వాక్యార్థ సభలు జరుగుతున్నాయి గణపతి నవరాత్రాలలో. ఏకాదశి నాడు అక్కడికి వెళ్ళాం. ఏకాదశి నాడు వాళ్ళు వారు ఒక్క భాద్రపద మాసంలోనే మాట్లాడతారు, శాస్త్రార్థ సభల్లో మాట్లాడాలి కనుక. ఆ మాట కూడా ఏమిటో చాలా సన్నగా వస్తున్నది, బాగా జలుబుగా బాగా భారంగా ఉన్నారు. ఉన్నాడు ద్వాదశి నాడు పాదపూజ చేసుకొని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పుసక్కున ఒక మాట అన్నా, స్వామి శరీరంలో ఆరోగ్యం లేనట్టుంది అని. ఎవరికి అన్నారు ఈ మాట అనేటికి నాకు కొంచెం భయం కలిగింది. నేనేమన్నా అతి చనువు తీసుకున్నానా, భగవత్పాదుల వారి దగ్గర అట్లా మాట్లాడటం అన్నా అవిధేయత అని అనుకొని అట్లానే నిలబడ్డా. నవ్వారు వెంటనే. ఇప్పుడు అనారోగ్యం అనేది శరీరానికి చేస్తుంది, దానివల్ల ఏమిటి మనకేమిటి ఇబ్బంది అన్నారండి. వారి నోట వచ్చినటువంటి మాటలు, అనారోగ్యం శరీరానికి చేస్తుంది, ఆ శరీరం అది భరిస్తుంది, మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటన్నారు. ఏ స్థితిలో వారు ఉంటారు నిరంతరం, ఇంతమంది భక్తులు వీళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళ యొక్క కష్టసుఖం, వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి విషయాలు, ఇన్ని మాట్లాడుతున్నా వారి యొక్క స్థితి ఎక్కడ ఉన్నది అని ఆలోచించుకుంటే బ్రహ్మానందం కలిగింది. ఆ స్థితికి ఎప్పటికైనా మనం చేరుకోవటానికి వారి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ మనం ఎప్పుడైనా ప్రయత్నం చేద్దాం. ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి అది, ఈ సర్వజ్ఞ పీఠం అనేది. అప్పుడు మొత్తం భారతదేశం అంతా ఒకటిగానే ఉండేది కనుక ఆ శారదాంబకి సంబంధించినటువంటి సర్వజ్ఞ పీఠం ఉంది. దానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలలో పాశ్చాత్యులు అంటే పశ్చిమ భాగంలో ఉండేటువంటి పండితులు, ప్రాగ్దిక్కులో ఉండేటువంటి పండితులు, ఉత్తర భాగంలో ఉండేటువంటి పండితులు అందరూ వచ్చారు. సర్వజ్ఞులు అని చెప్పదగిన వాళ్ళు మాత్రమే ఆ తలుపు తీసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి. కానీ దక్షిణ దిక్కు నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ లేరుట. ఈ మాట విన్నారు స్వామివారు. శిష్యులందరూ ప్రోత్సహించారు. సర్వజ్ఞులు ఆయనకంటా ఎవరున్నారు, వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ తలుపు తీయటానికి ఉంటే అక్కడ ఉండేటువంటి పండితులందరూ కూడా మాకు సమాధానం చెప్పే మీరు దీంట్లో ఈ తలుపు తీసి అధిష్ఠించవలసింది అని అన్నారు. ఆ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా కాణాదులు అంటే ఈ న్యాయం తర్కం అనేది రెండు రకాలుగా ఉంటుంది, వాళ్ళ రెండు తర్కాలలో ఉండేటువంటి రెండు ప్రశ్నలు వేశారు. ద్వేణుకం తయారవుతుంది, ఈ ద్వేణుకాన్ని అణువు అని అంటారు, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. ఇది వాళ్ళ శాస్త్ర ప్రక్రియ ప్రకారమే చెప్పాలి. ఈ అణుసంఖ్య ఏదైతే ఉన్నదో, రెండు అణువులందు ఉన్నటువంటి ద్వివిత్వ సంఖ్య ఏదైతే ఉన్నదో అది కారణమని చెప్పారు. అట్లానే ముక్తి గౌతముడు ఏమని చెప్పాడు. ఇట్లా ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్ళందరినీ సమాధానపరిచారు. బౌద్ధాది మతాలన్నింటికి కూడా సమాధానం చెప్పారు. తలుపు తీశారు. సింహాసనం మీద కూర్చోబోతూ ఉండగా అసలు శారదాంబ అశరీరవాణిగా, నాయన నువ్వు మహాపండితుడివి సర్వజ్ఞుడివి, ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇక్కడ కూర్చోటానికి కేవలము పాండిత్యం ఒక్కటే చాలదు, శారీరకమైనటువంటి శుద్ధి కూడా ఉండాలి. నీకు అది ఉన్నదా? సరస్వతీదేవికి నీవు సమాధానం చెప్పడానికి, అప్పుడు ఉభయ భారతికి సమాధానం చెప్పడానికి వెళ్ళినప్పుడు అమరుక రాజప్రవేశం చేశావు కదా, మరి నీవు శుద్ధమైనటువంటి సన్యాసిని అని చెప్తున్నావా అని అడిగింది ఆవిడ. దానికి సమాధానం చెప్పారు. తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చోబోతున్నటువంటి శరీరము శంకర శరీరము, నీకు తెలియంది కాదు, శంకర శరీరమునకు ఏమైనా మాలిన్యం ఉన్నదా చెప్పండి. జీవుడు అనేక శరీరాలను ఆశ్రయించి అనేక చోట్లలో తిరుగుతాడు. ఆయా శరీరములకు సంబంధించినటువంటి పాపపుణ్యములు ఆ శరీరం అనుభవిస్తుంది. జీవుడే అనుభవించాలంటే చరాచర ప్రపంచంలో ఉండేటువంటి సృష్టి దగ్గర నుంచి ఎప్పుడు అనాదిగా ఉన్నటువంటి జీవుడు దేనిని అనుభవిస్తాడు? కనుక శరీరగతములైనటువంటి ధర్మములు శరీరానికి సంబంధించినవి కనుక మా ఈ శరీరమునకు, ఈ పార్థివ శరీరమునకు ఏమైనా కళంకం ఉన్నదా చెప్పు తల్లి అన్నారు. లేదు నాయన నువ్వు కూర్చోమని అన్నది. ఆ ప్రకారంగా భగవత్పాదుల వారు శ్రీ శంకర సద్గురు పూజ్యపాద పరబ్రహ్మస్వామికి జయ్ సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు. ఇక 32 సంవత్సరాలు వచ్చేసినాయి స్వామివారికి. దిగ్విజయం చేశారు. నాలుగు వైపులా నాలుగు పీఠాలను ఏర్పరిచారు. ఇక తమరు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. ఆ మాట ఈ శిష్యులతో చెప్తే వీళ్ళు భరించలేరు కనుక ముందర బదరికి ప్రయాణం చేశారు. తర్వాత కేదారానికి ప్రయాణం చేశారు. మహా చలి ప్రదేశం అది. ఆ చలి ప్రదేశంలో ఆ ప్రయాణం చేస్తూ ఉంటే వీళ్ళు శిష్యులు తట్టుకోలేకపోయినారు. అప్పుడు వీళ్ళ సుఖం కొరకు ఉష్ణగుండాలను ఏర్పరిచారు. ఈనాటికి బదరీ కేదార ప్రయాణం చేసేటువంటి యాత్రికులందరూ కూడా అది అనుభవించేదే, ఎచ్చటి నీళ్ళు వస్తాయండి అక్కడ దాంట్లో. అది శిష్యుల కొరకు, శిష్యోద్ధారణ కొరకు, వాళ్ళ ఎందు వాత్సల్యంతో. వాత్సల్యం అంటే మరొక విషయం కూడా గుర్తొస్తున్నది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి చరణులతో సన్యాసం స్వీకరించిన కొత్తల్లో భారతీతీర్థ మహాస్వామి చరణులు బదరికి వెళ్ళిన సమయంలో ఇక్కడ ఉండేటువంటి మఠ సేవకులతో సహా పరమాచార్యుల వారు, అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు అందరూ శైత్య బాధతో వ్యాధిగ్రస్తులైనట్టారండి. ఇది గ్రంథలిఖితమైనటువంటి విషయమే, వారిని గూర్చి వేసినటువంటి గ్రంథంలో ఉన్న విషయం. ఆ సమయంలో కర్తా కారయిత ప్రేరకుడు అనుమోదకుడు అని ఇంతమంది ఉంటారని అంటారే, ఇన్ని రకాల పాత్రల్ని స్వామివారి వహించారట భారతీతీర్థ మహాస్వామి గారు. ఈ పూజలు చేసుకోవటం ఉదయం పూట సాయంత్రం పూట, వీళ్ళందరికీ వైద్య సదుపాయాన్ని కల్పించడం, మఠ శిష్యులందరినీ కాపాడుకోవటం, అట్లా 100 కళ్ళతో కాదు 1000 కళ్ళతో వీళ్ళందరినీ కూడా సంరక్షించుకున్నారు. అంతటి దయామయులు భారతీతీర్థ మహాస్వామి చరణులు అని ఆ పుస్తకంలో నేను చదివిన విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. దయార్ద్ర హృదయులు కనుక శిష్యుల యొక్క శారీరకమైనటువంటి బాధ కూడా కలగకుండా ఉండాలి అని వారు ఆ ప్రకారంగా ఉష్ణగుండాన్ని ఏర్పరిచారు. బదరి అయిన తర్వాత ఇంకా కేదారానికి వెళుతూ ఉన్నారు. ఈ పూట కూడా ఉన్న అష్టోత్తర శతనామావళి అన్నా అనిపిద్దామా, అష్టోత్తర శతనామావళి అన్నా అన్నా సరే పొద్దునపూట అనిపించేవాళ్ళు. భగవత్పాదుల వారు ప్రస్థానత్రయభాష్యము ప్రకరణ గ్రంథాలే కాక అనేకములైనటువంటి స్తోత్రాలు రాశారు. ఆ స్తోత్రాలలో నాకు అత్యంతము హృదయాహ్లాదంగా ఉండేటువంటిది శివానందలహరి. ఆ శివానందలహరిలో ఉండేటువంటి ఆ భావమాధుర్యము అత్యద్భుతంగా మనకు కనిపిస్తుంది. 1-2 శ్లోకాలు అని ఈ ముగించేసేద్దాం. ఇంకా స్వామివారు కైలాసం వెళ్ళిపోతున్నారు కనుక వారు జీవించి ఉండగా, స్వామి నీకు మేము ఏమి ఉపచారం చేస్తాము, నీకు ఏమి సమర్పించుకోగలం అని అంటున్నారు. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిలశుభే కిమర్థం దాస్యేహం. ఆయన చేతిలో బంగారపు కొండ మేరుపర్వతం ఉన్నది, తన పక్కనే పాదదాసుడై కుబేరుడు, నవనిధులకి అధిపతి అయినటువంటి కుబేరుడు కూర్చో ఉన్నాడు. కల్పవృక్షము కానీ నందినీదేవి కానీ చింతామణి కానీ ఇవన్నీ ఆయనకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటూ ఉన్నాయి. పోనీ ఎండాకాలం స్వామివారు ఏమన్నా బాధపడతారా, ఏమన్నా ఎయిర్ కండిషన్ పెట్టించాలా అంటే అక్కర్లే. ఎప్పుడూ చంద్రుడు ఆయనకి చల్లగా తల మీద కూర్చొనే ఉన్నాడు. ఇన్ని శుభములు నీ దగ్గర ఉంటే నీకు నేను ఏమి ఇవ్వగలను, ఏమీ ఇవ్వలేను, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వగలను. కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః హర నమః పార్వతీపతయే హర హర నమః. నా యొక్క మనస్సును నీకు సమర్పించుకుంటున్నాను, అంతకంటే నేను చేయదగ్గదేం లేదు అని భగవత్పాదుల వారి శివస్తుతి చేస్తూ ఇంకొకటి తమాషగా అంటారు, నిందాస్తుతి అంటారు. జ్వాలోగ్రస్సకలామరాతి భయదః క్ష్వేళః కథం వా త్వయా దృష్టః. 14 లోకాల్ని భస్మీభూతం చేసేటువంటి ఆ మహత్తరమైనటువంటి విషం అక్కడ ఏర్పడ్డదని అది చూద్దామనేటువంటి బుద్ధి నీకు ఎందుకు కలిగింది? వాళ్ళెవరో పిలుస్తారనుకో, వాళ్ళ ఆపద కొరకు వాళ్ళు పిలిచారు, నువ్వు అక్కడికి పోవటం ఏమిటయ్యా? కించ కరే ధృత కరతలే కిం పక్వ జంబీఫలం. ఆ విషాన్నంతా ఇట్లా పెద్ద ముద్దలాగా చేసి చేతిలో పెట్టుకున్నావుట, నల్లగా ఉంటుంది కనుక ఇదేమన్నా మన మామూలుగా వీటిని నల్లటి ఫలాలు ఉంటాయి చూడండి, జంబీర ఫలాలు అంటారు, జంబూద్వీపం అంటారు, నేరేడు పండు. ఏమన్నా నేరేడు పండు, పక్వమైనటువంటి నేరేడు పండు అనుకున్నావా అరిచేతిలో పెట్టుకున్నావుట? కిం పక్వ జంబీఫలం జిహ్వాయాన్నిహిత శుద్ధ ఘటికా వా కంఠదేశే భృత వా కంఠదేశే భృత. ఇప్పుడు వెనకటి రోజుల్లో ఇవి ఆయుర్వేదం మందులు ఉండేవండి, అన్నీ చాదే మందులు. అట్లాంటిది ఏదన్నా మందు అనుకున్నావా, నువ్వు గొంతులో వేసుకున్నావుట, గొంతులో వేసుకోవడానికి అది ఏమన్నా మందా, మహావిషం కదా, ఎందుకు వేసుకున్నావు స్వామి అని అంటూ, కింతే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. కాదులే, నాకు ఇక్కడ నల్లగా ఉంటే నేను చల్లగా ఉంటాను కదా, ఇక్కడ నల్లగా కనుక ఏదన్నా ఉంటే అది ఒక నీలమణిని కట్టుకున్న అనుభూతి కలుగుతుంది అని అనుకున్నావా, అందుకని కట్టుకున్నావా స్వామి, నీ ఉద్దేశం ఏమిటయ్యా చెప్పు అని అడుగుతారు స్వామివారు. ఇప్పుడు ఇందాక చదివినటువంటి శ్లోకానికి మళ్ళీ సమాధానంగా తమరీ చెప్పారు చివరిలో 97వ శ్లోకంలో. అశనంగరళం, నువ్వు తాగేదంతా విషమా, ఫణీ కలాప, నీకేదైనా సొమ్ములు ఉన్నాయంటే పాములు, వసనం చర్మ, పొని మంచివి ఏమన్నా వస్త్రాలన్నా కట్టుకుంటావా, లేదు చర్మని ధరిస్తావు, పొని వాహనం ఏదైనా మంచిది, వాహనం విమానం అట్లాంటిది ఏదన్నా ఉందా, మహోక్ష, ఎప్పటిదో ముసలిద్దు, ఆ ముసలిద్దు అక్కడ కూర్చొని ఉంటుంది, మమ ఇట్లాంటి వాణ్ణి నేను ఆశ్రయిస్తే నాకేం ఇస్తావయ్యా నువ్వు, నీ దగ్గర ఏమున్నది కనుక నాకు ఇవ్వటానికి, బూడిద పూసుకుంటావు, పావుల్ని చుట్టుకుంటావు, మరి నీ వాహనం చూస్తేనే ఒక ముసలెద్దు, ఇట్లాంటి వాడివి నాకు ఇవ్వాలంటే ఏం ఇస్తావు నువ్వు, మమ దాస్యసి కిం కిమస్తి శంభో, నాకు ఇవ్వాలంటే నీ దగ్గర ఏమున్నది స్వామి, అయితే నాకొక్కటి నువ్వు ఇవ్వగలవయ్యా, అది ఇవ్వు చాలు, మనందరం కూడా అదే కోరుకుందామండి. ఏమిటది, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి హరణమ పార్వతీపదే హర హర మహాదే, నీ యొక్క పాదభక్తిని నాకు ప్రసాదించు స్వామి. శంకర భగవత్పాదాచార్యుల వారు శివానంద లహరిలో రాస్తూ ఉన్నటువంటి అనేక అనర్ఘమైనటువంటి శ్లోకాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా సమయం అతీతం కాకుండా ఉన్నప్పుడు అనుకుందాం, ఇవాళ 8:30 కల్లా ముగిద్దామని అనుకున్నాం కనుక ఆ పని చేద్దాం. ఇది కృతసురకార్యన్నేతుమా జగ్మరేణం రజిత శిఖగిరి శృంగం తుంగమీషావతారం విధిశతమఖచంద్రోపేంద్రవాయ్యగ్ని పూర్వా సురనికరవరేణ్యాసర్షి సంఘాస్త సిద్ధ. స్వామివారు ఇక్కడ తమకు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో, ప్రతిజ్ఞ పాలన చేశారు, సమస్తములైనటువంటి సుఖముల్ని కలిగించారు, ఆయన చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ ఆయన్ని తీసుకుని వెళ్ళి యథాస్థానంలో కూర్చోబెట్టాలి, అందుకని దేవతలందరూ కూడా అక్కడికి వచ్చేశారట. ఇంద్రోపేంద్ర ప్రధానై త్రిదిశ పరిమృఢై స్తూయమాన ప్రసూనై, అక్కడి నుంచి దేవ ప్రసూనములు పారిజాత కుసుమములు తెచ్చారు, భగవత్పాదుల వారి మీద చల్లుతూ ఉన్నారు, గురువుగారికి చల్లుతూ ఉంటే వీళ్ళందరికీ హుషారుగానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో వీళ్ళకి అర్థం కావటంలే. ఆ పూలు చల్లుతూ ఉన్నారు స్వామివారి మీద. అభ్యర్చ్యమాన సరసిహ రుహ భవ దత్త హస్తావలంబ, ఇంతలో అక్కడ ఆ నందీశ్వరుడు అలంకరింపబడి అక్కడ ఉన్నాడు. ఇంతలో బ్రహ్మగారు హంసవాహన రూఢుడై వచ్చాడు, స్వామివారి యొక్క చేయి పట్టుకున్నాడు. ఇదేమిటా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు శిష్యులందరూ. దత్తహస్తావలంబ, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చేయి పట్టుకున్నాడో భగవత్పాదుల వారు అమాంతం ఆ నంది మీద కూర్చున్నారు. ఆరుహ్య ఉక్షాణం అగ్రియం ప్రకటిత సుజటా జూటచంద్రావతంసం, ఎప్పుడైతే అక్కడ కూర్చున్నారో ఈ ముండిత్వం పోయింది, జటాజూటలు వచ్చినాయి, గంగాదేవి వచ్చింది, తమ యొక్క ఆ చర్మం పరిధానం అదంతా వచ్చింది, ఈ షాటి పాటాలన్నీ కూడా అదృశ్యమైపోయినాయి. చంద్రావతంస శృణ్వన్నాలోక శబ్దం సముదిత వృషభి దామనైజం వ్రతస్థే, ఈ ప్రకారంగా స్వామివారు తమ యొక్క స్వస్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. హరణమ పార్వతీవదయే హర హర మహాదేవ చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 రక్షమాం శ్రీ జగద్గురు శంకర భగవత్పారస్వామిన్ జయ జయ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారికి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు హరయే నమః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళీ వర్షతు వర్జన్యః పృథివీ సస్య చారిణి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సున్నిర్భయాః అపుత్రాః పుత్రినః సంతు పుత్రినః సంతు పౌత్రినః అధనాః సధనాః సంతు జీవంతు చరతాం చరం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం మతత్వూర్యో భాతి నచింద తారకం నేమా విద్యుదో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం.